विद्यानाम् अन्तः तिमिरमिहिरद्वीपनगरी जडानाम् चैतन्यः स्तवकमकरन्दस्तृतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिगा जल्मजलधौ निमग्नानां दंष्ट्रा वररिपु मुररिपुवराहस्य भवति ह्रीङ्कारासनगर्भिता नलशिखां सौक्लीं कलां बिभ्रतीं सुवर्णां वरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशम् अङ्कुशधरां स्रग्भूषितां भुजलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः सृष्टौ या सर्गरूपा जगदवनविधौ वा पालिनी या च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधि हरिगिरिशाराधितालं करोतु नारायणं महाज्ञेयं भूतभावमनात्मनं तं वन्दे सततं नित्यं सृष्टिस्थितिलयान्वितं श्रीमातृगुरुभ्यां सभाये च नमः మూడవ రోజు శ్రీ బ్రహ్మాండ పురాణ ప్రవచన కార్యక్రమంలోకి అడుగు పెడుతూ నిన్న రెండవ రోజు భూమి ఎలా ఆవిర్భవించిందో దాని మీద సృష్టి చెయ్యాలని బ్రహ్మదేవుడు సంకల్పించినప్పుడు అది రసాతలానికి వెళ్ళిపోవడం సముద్ర జలాల్లో కలిసిపోవటం దానిని హిరణ్యాక్షుడనేవాడు అపహరించాలని ప్రయత్నించడం ఆ భూమిని తిరిగి ఎలా పైకి తీసుకురావడమా సృష్టి ఎలా కొనసాగించడమా అని బ్రహ్మ అనుకుంటూ ఉండగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోంచి సాక్షాత్తు యజ్ఞవరాహమూర్తి ముందు బొటన వేలంత ఆవిర్భవించి ఎంతో విశాలమైన శరీరాన్ని పెంచుకున్నాడని చెప్పుకున్నాం. ఆ వరాహమూర్తి నీళ్ల మీద అటు ఇటు దూకుతూ ఉంటే పెద్ద పెద్ద కెరటాలు పుడుతున్నాయట, సముద్రుడు తట్టుకోలేకపోయాట. ఆదివరాహస్వామి శ్వేతవరాహమూర్తి, ఆయన తెల్లనివాడు. ఆ మహాత్ముని యొక్క భారానికి సముద్రుడు అల్లకల్లోలం అయిపోయి ఓ మహాప్రభు రక్షించి రక్షించి అన్నట్ట. కెరటాలే చేతులుగా జోడించి నమస్కారం చేస్తూ అంటే స్వామివారు ఈత్తూ ఉంటే అందులో ఆ దెబ్బకి తట్టుకోలేకపోయాట. ఆ సముద్ర జలాలు ఆకాశాన్ని అంటుతున్నాయేమో అన్నట్టుగా ఉన్నది. ఆ సమయంలో ఆయన కాలి గిట్టలు మహాకఠోరంగా ఉన్న వజ్రాయుధాని కంటే కూడా గట్టివట. అటువంటి కఠోరమైనటువంటి ఆ గిట్టలతో ఆయన సముద్ర జలమంతా అన్వేషించుకుంటూ వెళ్ళాట. ఆయన అన్వేషించాలా, దేవతల కోసం బ్రహ్మదేవుడి కోసం లీల క్రీడ చూపించాడు కానీ నిమిషాల్లో భూమిని పైకి తేగలడు ఆయన. కానీ ఒకప్పుడు భక్తుడై ప్రస్తుతం రాక్షస రూపాన్ని ధరించినటువంటి ఆ హిరణ్యాక్షుణ్ణి ఉద్ధరించడం కోసం ఆ రూపం ధరించాట ఆయన. అలా సముద్ర జలాల్లో వెతుకుతూ ఉంటే రసాతలం నుంచి భూమండలాన్ని చేతిలో పట్టుకుని ఒక బంతిని ఎలాగైతే ఆడుకునేటటువంటి కందుకాన్ని చిన్నపిల్లవాడు ఎలా తెస్తాడో అలా మోసుకు తెస్తున్నట్టు సంకలో పెట్టుకుని హిరణ్యాక్షుడు. అటువంటి హిరణ్యాక్షుడిని చూచి హుమ్మని హుంకరించి వాడి యొక్క చేతుల మీద ఈ కోరలతోటి యజ్ఞవరాహమూర్తి ఒక పోటు పొడిచాట. ఆ భూమి కాస్త సముద్రంలోకి పడిపోయింది. దాంతో ఆగ్రహించాడు హిరణ్యాక్షుడు, ఇదేమిటిది, విచిత్రమైన ప్రాణి, జంతువో తెలియదు లేకపోతే మరొక రకమైన జీవో తెలియడం లేదు, ఈ చూడ్డానికి పెద్ద ముట్టెతో నాలుగు గిట్టలతో కోరలతో విచిత్రంగా ఉన్నది, స్వర్గలోకంలో ఉండేటటువంటి నందనవనంలో ఇటువంటి వాటిని కొన్నింటిని చూచాం, వాటిని అక్కడ వాళ్ళు వరాహములు అంటారు, అడవుల్లో తిరిగేవి, ఇప్పుడు నీళ్లలోకి ఎందుకు వచ్చింది, వనచరమే రీతి నిపుడు వనచరమయ్యం, వనచరము వనము అంటే నీరు అని అర్థం, వనము అంటే అడవి అని అర్థం, వనచరము వనచరం ఎలా అయ్యింది అన్నాడు ఆయన. అంటే అర్థం ఏమిటి, వనచరం అంటే మొదటిదానికి అడవుల్లో తిరిగేది చెరించేది, ఇప్పుడు వనచరం ఎలా అయ్యింది నీళ్లలోకి ఎలా వచ్చింది అన్నట్టు. స్వామివారు ఏం మాట్లాడరు, కార్యసూర్యులు తక్కువగా మాట్లాడతారు, పని ఎక్కువ చేస్తారు, అంచేత కిక్కులు వనకుండా ఈ హిరణ్యాక్షుడి చేతుల్లోంచి జారిపోయి సముద్ర జలాలలో దొల్లుకుపోతున్నటువంటి బంగారపు బంతిలాగా ఉన్నటువంటి ఆ భూమి దగ్గరకు అమాంతంగా దూక్కుంటూ వెళ్ళి ఈ ముందు రెండు కాళ్లతోటి ఇలా పట్టుకుని దానిని తన కోరల మీద పెట్టుకున్నట్ట, ఎత్తైనటువంటి ఆ కోరల మీద, తెల్లని కోరల మీద మట్టి, ఆ మట్టి ఎలా ఉన్నది, మట్టి అంటే భూమి అంటే మట్టి తప్పింకే ఉన్నది అక్కడ, అప్పుడు ఇంకా మళ్ళా కోరల మీద పెట్టుకుని పైకి నీళ్ల పైకి రావడానికి స్వామివారు ప్రయాణం అవుతున్నాడు. అప్పుడు ఒక చమత్కారం జరిగింది. స్వామివారికి శ్రీ మహాన్ విష్ణువుకి కుడివైపున ఒక మచ్చ ఉంటుందని మనందరికీ తెలుసు. ఆ పుట్టుమచ్చకి ఏమని పేరు, ఆయన రూపం ధరించినప్పటి నుంచి ఉన్నది ఆ మచ్చ, దానికి శ్రీవత్సము అని పేరు. అందుకే స్వామిని ఏమన్నారు, శ్రీవత్స లాంఛనాంచిత విహారుడు అన్నారు. ఆ శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కదిలి అందులో నుంచి ఒక దివ్యమైన స్త్రీమూర్తి ఆవిర్భవించిందట. ఆ దివ్యమైన స్త్రీమూర్తిని చూసి బ్రహ్మదేవుడు ఆహా ఏమిటి విచిత్రని, ప్రజాపతులు ఉన్నారుగా కూడా, వశిష్ఠుడు వాళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం మనం, నవబ్రహ్మలు అంటారని, వాళ్ళంతా వచ్చారు అక్కడికి, అహో పరమ విచిత్రమైన రూపము, స్త్రీ అనేటటువంటి వత్సం నుంచి ఆవిర్భవించింది, పుట్టుమచ్చలోంచి పుట్టింది ఈవిడ, అందుచేత మా అందరికీ ఆరాధ్యనీయ, మా అందరి చేత పూజించడానికి అర్హురాలు అని ఆవిడ్ని స్తోత్రం చేశారు. అప్పుడు ఆవిడికి రాధ అని పేరు వచ్చింది. అలా పుట్టింది రాధాదేవి ఆవిర్భావం. రాధాదేవి ఈ శ్రీవత్సంలోంచి ఆవిర్భవించింది. శ్వేత వరాహ కల్పంలో ఆవిర్భవించింది గనక రాధాదేవి చాలా స్వచ్ఛమైన తెల్లని మూర్తి అయ్యిందట. ఆవిడికి తర్వాత గోలోకాన్ని నివాస స్థానంగా చేసేశాడు భగవంతుడు. ఈ విధంగా ఈ భూమిని ఉద్ధరించే సమయంలో రాధాదేవి ఉత్పత్తి అయ్యింది శ్రీవత్సం నుంచి. అందరూ రెండు చేతులు జోడించి రాధాస్వరూపానికి యజ్ఞవరాహమూర్తికి పదే పదే నమస్కారాలు చేసి స్తోత్ర పాఠాలు ఇచ్చారట. ఒక్క యజ్ఞవరాహమూర్తి మాత్రమే అమ్మవారితో కూడుకున్నవాడు, అందుకే అమ్మవారు పక్కన లేకుండా వరాహమూర్తిని మనం చక్కగా ధ్యానం చేయొచ్చు. ఎక్కడైనా సరే పార్వతీదేవి ఉంటేనే శివుని పూజించాలి, లక్ష్మి ఉంటేనే నారాయణుడిని పూజించాలి, అమ్మవారు లేకపోతే అయ్యవారిని విడి పూజ చేయకూడదు, అది నియమం మనకి. కానీ ఒక్క వరాహస్వామి వారి యొక్క విషయంలో మాత్రం శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చలు ఆవిడ ఇమిడి ఉన్నది కనుక, అందులోంచి రాధ ఆవిర్భవించింది కనుక ఉత్తి వరాహస్వామి వారికి వరా గుళ్ళు ఉంటాయన్నమాట. ఆ వరాహస్వామి వారు రాధాదేవిని గోలోకానికి బ్రహ్మదేవుని ద్వారా పంపించి వేసి అప్పుడు నీటిపైకి వచ్చాట. చూడండి మరి, బ్రహ్మాండ పురాణంలో తప్ప రాధాదేవి ఎలా పుట్టిందనే దానికి ఆధారం ఇంక ఈ సృష్టిలో ఎక్కడ కనపడదు మనకి. అందుకే విచిత్రమైన కథలు ఉన్నాయన్నారు దీంట్లో. బ్రహ్మాండాది నానా పురాణవేత్త అని పొగిడారు పూర్వకాలంలో నన్నయ్యని వాళ్ళని. బ్రహ్మాండ పురాణం వాడు చదివి అర్థం చేసుకోగలిగితే వాడు మహాపండితుడి కింద లెక్కేసేవారు ఆ రోజుల్లో. సరే, అక్కడి నుంచి స్వామివారు నీళ్లపైకి వచ్చి నీటి పైన ఈ భూమిని ఆధార శక్తిని నిలబెట్టాట. ఇంకక్కడ ఎవరు పట్టుకోక్కర్లేదు, దాన్ని కోరలక్కర్లా ఇంకోటి అక్కర్లా, పైన నిలబెట్టేశాడు. అలా అనగానే ఆగిపోయింది భూమిని, అలా ఆపి అప్పుడు ఆయన ఒక్కసారి సంకల్పం చేస్తే చేతిలోకి కౌముదకి అనే గద వచ్చినది. ఆ గదకి ఎంత పూర్వం లేదా పేరు, అప్పుడే పెట్టారు కొత్తగా. కు అంటే భూమి, కు అంటే ఏమిటి భూమి. ఆ భూమికి మోదము ఆనందాన్ని కలగజేయడానికి ఆవిర్భవించిందట ఆ గద. అంటే భూమిని రక్షించడానికి, ఈ రాక్షసుని చంపడానికి పుట్టింది గనక కు మోదము కౌమోదకి అయిందనమాట. భూమికి ఆనందాన్ని కలిగించేది ఆ గద. ఆ గదని సృష్టించాడు, చేతిలోకి తీసుకున్నాడు ఆయన. ఓరి అసురాధమ రాక్షసోత్తమ, ఇందాకటి నుంచి కారుకోతలు కూస్తూ నా వెంటబడ్డావు, కార్యం పూర్తయ్యేదాకా నీతో మాట్లాడకూడదని నేను సంకల్పించాను. ఇదిగో ఇప్పుడు రా యుద్ధానికి అనగానే అతి భయంకరమైన గదాదండాన్ని, అయోమయమైన గదాదండాన్ని తీసుకున్నట్ట. అయోమయము అంటే ఇనపమయము అని అర్థం అనమాట. అయహ అంటే ఇనుము. ఇనుముతో పూర్తిగా తయారు చేయబడిన అతి బలమైనటువంటి మరో గదను తీసుకున్నాడు హిరణ్యాక్షుడు. ఘనసూకర నీచాదమ నిన్ను నిప్పుడ నేరమందు నిందింతుజుమి. ఓ వరాహరూప, ఇదిగో నిన్ను సృష్టించిన ఈ బ్రహ్మాదులు, వాడి దృష్టిలో బ్రహ్మ సృష్టించాడు అని, బ్రహ్మ ముక్కులోంచి వచ్చాడని విన్నాడు. అందుకని బ్రహ్మ సృష్టించాడు ఈ వరాహమూర్తిని అనుకుంటున్నాడు. బ్రహ్మ సృష్టికి అతీతమైన సృష్టి అని తెలియదు వాడికి. అందుకని నిన్ను సృష్టించిన బ్రహ్మదేవుడికే దుఃఖం కలిగేలాగా, ఈ దేవతలందరూ గిలగిలలాడి ఏడ్చేలాగా నిన్నిప్పుడే సంహరిస్తున్నాను నా గదతో. కాసుకో, ఈ గదాదండంతో నీ శిరస్సు ముక్కలైపోతుంది. లోకంలో మా రాక్షస జాతి ముందు ముందు జన్మించే వాళ్ళెవ్వరికీ కూడా ఇక ఈ విష్ణు అనేవాడి వల్ల భయం లేకుండా చేసేస్తున్నాను అని ఈ గద పుచ్చుకుని శ్రీ మహావిష్ణు మీదకి లంఘించాట. ఆ ఇద్దరు మహాభయంకరంగా ఆ సముద్ర జలాల మీద యుద్ధం చేశారట. యుద్ధానికి వాళ్ళు దూకుతూ ఉంటే ఆ నీళ్లు పెద్ద పెద్ద కెరటాలు పైకి లేచిపోతున్నాయి. అసలు రసాతలంలో ఉండవలసిన సముద్రం ఆకాశంలోకి పోయిందా అన్నట్టుగా ఉంది. ఒకరోజు రెండు రోజుల, 3 రోజుల పాటు ఏకపక్షంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. పగలు రాత్రి భేదం లేదు, చీకటి వస్తుంది, రాత్రి అవుతుంది, సంజలు అవుతున్నాయి, యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా హిరణ్యాక్షుడు తన గద పుచ్చుకుని శ్రీ మహావిష్ణువు కుడి భుజం మీద కొట్టాట, ఆ యజ్ఞవరాహమూర్తి భుజం మీద. ఆ దెబ్బకి గదదారి నీళ్ళలో పడిపోయింది. హాహాకారాలు చేశారు బ్రహ్మాదులు. ఓయ్ బాబోయ్, ఇంతవరకు శ్రీమన్నారాయణమూర్తి చేతిలో ఉండే గదని పడగొట్టిన వాడు ఎవడూ లేడు సృష్టిలో. అనేక పర్యాయాలు ఇంత పూర్వం సృష్టిలో కూడా చూసాం, కానీ ఇది మొదటిసారి. ఆయన చేతిలో గదే జారిపోతే ఇంక మనకి దిక్కెవరు అని అందరూ కంగారు పడుతున్నారు. ఈ రాక్షసుడికి యుద్ధనీతి ఉన్నది. ఇప్పటికి వాళ్ళకి వల్లే గుంటల్లో దక్కుని డిస్కులు పేల్చేయడం, లేదా వస్తున్న దారిలో ఫియట్ కారులో బాంబులు పెట్టడం సంస్కృతి లేదు ఆ రోజుల్లో. ముఖాముఖి యుద్ధమే, మహావీరత్వమే. అంచేత శ్రీ మహావిష్ణువు చేతిలో గద దారి పడిపోతే వాడు ఆగి దూరంగా ఉండిపోయాట. తీసుకో గద, అప్పుడు కానీ యుద్ధం చేయనని. చూడండి వాడి నీతి. అప్పుడు ఆయన స్వామివారు నవ్వారు, ఆ గదని తీసుకోలేదు. తీసుకోకుండా సునందం అనే ఖడ్గాన్ని పిలిచి ఆ ఖడ్గాన్ని విసిరాట రాక్షసుడి మీదకి. ఆ ఖడ్గాన్ని కూడా వీడు గదతో ఒక దెబ్బ కొట్టి దూరంగా పారవేశాట. చూచాడు బ్రహ్మదేవుడు, ఓ శ్రీమన్నారాయణమూర్తి, యజ్ఞవరాహమూర్తి, ఓ దేవ నీకు నమస్కారం. విజితేంద్రియ యోధీతే తే నమోస్తు మహామనః. విజితేంద్రియుడు అంటే నువ్వే, ఇంద్రియాలు అదుపులో పెట్టుకున్నవాడివి. రాగము, ద్వేషము, కామము, క్రోధము ఇలాంటి వాటికి అతీతుడివి. వీళ్ళు నావాళ్ళు, వీళ్ళు పరులు అనే భేదభావం నీకు లేదు. అందుకే ఈ రాక్షసుణ్ణి కూడా నీ సృష్టిలో ఒకటి కింద, నీ సంతానం కింద భావిస్తున్నావు. చంటి పిల్లవాడితో తండ్రి సరదాగా ఆడినట్టుగా ఆడుతున్నావు. కానీ ఈ రాక్షసుడితో నువ్వు ఇలా వేళాకోళంగా యుద్ధం చేస్తే ఇక్కడ మా అందరికీ గుండెలు బేజారెత్తుతున్నాయి. ఋషులకు, ప్రజాపతులకు, దేవతలకు కంటకుడు, రాబోయే సృష్టికి వీడు అడ్డంకి. వీడితో ఇలా ఆడుకుంటే భూమికి పూర్తి స్థిరత్వం రాదు. భూమికి స్థిరత్వం రానిదే నేను సృష్టి చేయలేను. అప్పుడు ఈ చరాచరమైన జగత్ అనేటటువంటిది ఆగిపోతుంది. కాబట్టి మహాత్మా, వీరితో ఆడుకోకు, నీ పరాక్రమాన్ని చూపించు, సంహరించు. ఇప్పుడు రాబోయే కాలము అతి భయంకరమైన రుద్రవేళ. అంటే 3 కల్పముల క్రితం రుద్రుడు ఆవిర్భవించినటువంటి వేళ ఇది. ఈ వేళ అతగాడు విజృంభిస్తాడు. రాక్షసులకి ఈ సమయంలో పరమశక్తి విజృంభిస్తుంది. శివుణ్ణి పదే పదే ధ్యానం చేస్తారు వాళ్ళు. అంచేత ఎప్పుడో నీలవరాహ కల్పంలో ఆవిర్భవించిన శివుణ్ణి వీళ్ళు తలుచుకుని శక్తి పెంచుకుంటే వీళ్ళని చంపడం నీకు కూడా కష్టమే. అంచేత బాబు మహాత్మా, అతనికి ఆ శక్తి రాకుండా, ఆ నీల వరాహకల్ప సమయం రాకుండా, ఆ అసుర సంజయ వేళవాడు విజృంభించకుండా యుద్ధం చెయ్యి, చంపేయి. అనగానే ఒక్కసారి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి చేతిని చాచాట. రివ్వు వింటూ గిరగిర తిరుగుతూ అక్కడికి వచ్చింది. మహాభయంకరమైన తమస్సుని, చీకటిని తొలగించేది 1000 కిరణాలు చల్లుతూ అనేక మంది సూర్యుల కాంతి కంటే కూడా గొప్పదైన కాంతి కలిగినటువంటిది, అత్యంత విచిత్రమైనది, ఎంత రాక్షసుండైనా అదర్శి నుండి చేసే సుదర్శన చక్రం అది. అటువంటి సుదర్శన చక్రాన్ని దగ్గరికి రాగానే విడిచిపెట్టాట. రివ్వున వెళ్ళి ఆ రాక్షసుడి శిరస్సు ఖండించింది. అది వెళ్ళి నీళ్లలో పడిపోయింది. వాడి మొండల్లోంచి మాత్రం ఒక దివ్యమైన కాంతి పైకి లేచిందట, జ్యోతి. అది బొటన వేలంత ఉన్నది. పైన నుంచి దేవతలు చూసి ఆశ్చర్యపోతూ ఉండగా ఆ దివ్యమైన తేజస్సు వచ్చి శ్వేతవరాహమూర్తిలో కలిసిపోయిందట. జై శ్రీమన్నారాయణ అంటూ జై జయధ్వానాలు చేశారు దేవతలు. ఇంద్రుడు పుష్పవర్షం బుట్టల కొద్దీ కురిపించాట, రెడీగా ఉన్నాడు వాడు ఆ బుట్టలు పుచ్చుకొని కురిపించేశాడంతే. ఆశ్చర్యకరంగా ఈ జ్యోతి ఆయనలో లీనమైపోతే ఋషుడు తెల్లబోయి బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ఏమిటని అడిగారట. మీకు చెప్పాం కదా, జైవిజయుల్లో ఒకడు వీడు, అంచేత తిరిగి ఆయనలో లీనమైపోయాడు. రెండో వాడి మరణం కూడా పూర్తయ్యాక తిరిగి వైకుంఠం ద్వారపాలకులు అవుతారు. మళ్ళీ వాళ్ళు తర్వాత కల్పంలో త్రేతాయుగంలో మళ్ళీ ఆవిర్భవిస్తారు, మళ్ళీ మరణిస్తారు. ఇలా 3 యుగాల్లో వాళ్ళు అవతరించి చివరికి శ్రీమన్నారాయణుని చేతిలోనే నశించి ఆయన వైకుంఠ ద్వారానికి చేరుతారు అని బ్రహ్మ వివరించి యజ్ఞవరాహమూర్తిని ధ్యానం చేశారట. అప్పుడు ఆయన ఆ భూమండలం మీదకు వచ్చాడు. భూమి బ్రహ్మానందం చెందింది. స్వామి, నువ్వు నన్ను పైకొత్తరించావు గనక ఈనాటి నుంచి నేను నీ భార్యను అన్నదట. తన భార్య భూమి ఆనందపడ్డానికి ఆ పైన యజ్ఞవరాహమూర్తి జడలు ఇలా దులిపెట్టండి, ఈ జడలు దులపగా పైన నుంచి కొన్ని రవ్వలు రాలి పడ్డాయి ఒకనొక ప్రదేశంలో. ఆ ప్రదేశం కలికాలాన్ని దూరం చేసేటటువంటి అత్యంత పవిత్రమైన ప్రదేశం. శ్రీ మహావిష్ణువు యొక్క చక్రము నేమి ఎక్కడ పడిందో అక్కడే పడింది ఇక్కడ. అందుకే నేమి ప్లస్ ఇక్కడ ఈ కేశముల యొక్క శస్తత రెండూ కలిసిన ప్రదేశం కనుక దానికి నైమిషము అని పేరెట్టారు. అనగానే సౌనకాది మహర్షులు సూతుణ్ణి చూచి, మహాత్మా ఆగాగు, మాకిక్కడ 2 సందేహాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే, మేము ఎరుగుదాం శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని పంపిన ప్రదేశం నేమి పడింది గనక నైమిషము అని, కానీ ఇప్పుడు వెంట్రుకలు కూడా పట్టాయి, రెండింటి వల్ల ఇది పవిత్రమైందన్నావు. ఆ విష్ణువు చక్రం పంపించడము ఈ కథ ఏమిటో వివరించు మాకు. రెండవది, శ్రీ మహారుద్రుడు నీలవరాహ కల్పంలో అసుర సంధ్యా వేళ రుద్రుడు అనే రూపం ధరించాడని చెబుతున్నావు శ్రీ పరమశివుడు. ఆ రుద్రస్వరూపం ఎలా ఆవిర్భవించింది? అది నీలవరాహ కల్పం. ఇప్పుడు ఇది శ్వేతవరాహ కల్పం. అంటే ఇప్పుడు వరాహమూర్తి తెల్లగా ఉన్నాడు, అప్పుడు నీలంగా ఉండేవాడు అనమాట. ఎప్పుడు ఒకే రూపంలో ఉండడుగా. సూర్యుడు కూడా మనం చూస్తున్నాం, ఉదయం పూట ఎర్రగా ఉంటాడు, మధ్యాహ్నం పూట బంగారు రంగులోకి వస్తాడు, సాయంకాలం మళ్ళీ వేరే జ్యోతిర్లింగు రూపం మారుతోంది. ఇలా ఒక్కొక్క రూపం మారుతుంది. అలా రుద్రుడు ఆ కాలంలో ఎందుకు ఆవిర్భవించాడు, శివుడు రుద్రుడిగా ఎందుకు పేరు ధరించాడు, ఈ రెండూ వివరించు అనగానే మొదటిగా చెబుతున్నా వినండి. ఒకప్పుడు భూమండలాన్ని మొత్తాన్ని ఈ ప్రజానీకం ఆక్రమించుకుని ఉన్నది. ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం అప్పుడు దీనిని నీలవరాహ కల్పము అని పిలిచేవారు. ఇప్పుడు శ్వేతవరాహమూర్తి అవతరించాడు కనుక శ్వేతవరాహ కల్పం అంటున్నారు. ఆ నీలవరాహ కల్పంలో మొట్టమొదటిసారిగా ఋషులందరికీ ఒక భయం పట్టుకున్నది. ఏమనంటే, ఎన్నో యుగాలు వస్తున్నాయి, 4 యుగాలు పూర్తయిన తర్వాత ప్రళయం వస్తోంది, ప్రళయం అయిపోయాక మళ్ళీ తిరిగి సృష్టి ప్రారంభమవుతోంది, మళ్ళీ యుగాలు నడుస్తున్నాయి, ఇలాంటి యుగాలు 4 గడిస్తే సతం చేయకనేనా? 4 యుగాలు కనుక గడిచినట్టయితే దానికి ఒక ప్రళయము అని పేరు. ఇలాంటి ప్రళయాలు 4 పూర్తయితే దానికి ఒక కల్పము అని పేరు. అటువంటి కల్పములు 4 పూర్తయితే దానికి మహాకల్పము అని పేరు. ఇలా మహాకల్పం సమయం వరకు కూడా ఈ భూమి ఎప్పటికప్పుడు నీళ్ళల్లో కలిసిపోతూ ఉంటుంది, మళ్ళీ ఆవిర్భవిస్తూ ఉంటుంది అనమాట ప్రతి 4 యుగాలకోసారి. అలా ఆవిర్భవించేటప్పుడు ఈ భూమి అపవిత్రం అయిపోతుంది. అటువంటి అపవిత్రమైన భూమి మీద ఉన్న కారణం చేత ఋషులు మొదలైనటువంటి వాళ్ళకు కూడా దోషం ఆవిర్భవిస్తోంది. స్వర్గలోకం మొదలైనటువంటి నక్షత్ర లోకాల్లో ఉండే ఋషులకి ఏ బాధ లేదట, ఈ భూలోకంలో ఉండే వాళ్ళకి మాత్రం ఈ భూమి మీద ఏమున్నదో తెలియదు. కానీ కామము, క్రోధము మొదలైనటువంటి లక్షణాలు, మమకారాలు, అహంకారాలు, ద్వేషాదులు పుట్టుకుంటూ ఉన్నాయి. చక్కగా పురాణ కాలక్షేపం జరిగే చోట ఈ కోకోకోల మూతలు పెట్టి కొట్టుకునే కుర్రవాళ్ళు కూర్చుంటూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఈ భూమి మీద ఉండేటటువంటి లక్షణాలు అన్నమాట. ఇటువంటి లక్షణాలు భూమి మీద ఏదో ఒక ప్రదేశానికి సోకకుండా ఉండాలి అని భావించారు ప్రజాపతులు, మహర్షులు. వీళ్ళందరూ కలిసి సౌనకాదులందరూ శ్రీమన్నారాయణ దగ్గర మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకుని, ఓ మహాత్మ, భూలోకంలో ఎటువంటి రాగద్వేషాలు లేకుండా పరమ పవిత్రమై ఉండే ఒక ప్రదేశం ఏదైనా ఉన్నదా? కలియుగం ఆవిర్భవించినప్పటికీ కూడా కలియుగ ప్రభావం లేకుండా నిత్యం అక్కడ కృతయుగ యొక్క లక్షణాలు ఉండాలి. ప్రళయంలో భూమి కలిసిపోయి మళ్ళీ ఆవిర్భవించినప్పుడు కూడా అక్కడ ఎప్పుడూ ఆ ప్రదేశానికి ఆ లక్షణాలే ఉండాలి. మళ్ళీ మరొక మహాయుగం వచ్చినప్పుడు కూడా ఆ లక్షణాలు ఉండాలి. మహాకల్పం వరకు కూడా ఈ లక్షణాలు ఆ ప్రదేశానికి ఉండాలి. అటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నదా అని అడిగారట. అని అడగగానే వెంటనే శ్రీమన్నారాయణుడు నవ్వాడు. నాయనలారా, ఇంతవరకు భూలోకంలో అటువంటి ప్రదేశం లేదు, కానీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీకోసం ఒక వరాన్ని ఇస్తున్నాను నేను. మీకు ఇంతకాలం కొంతకాలం క్రితమే నేను భూమండలాన్ని నా కోరల మీద ఉత్తరించా. నేను ప్రతి మహాయుగంలోనూ కూడా నా కోరల మీద భూమిని ఉత్తరిస్తా. మనం అనుకునే సృష్టి ఎప్పుడు ఇలాగే లేదు, అనేక రకాలుగా మార్పులు చెందుతోంది. ఇంత రాముళ్ళు ఎంతోమంది పుట్టారు, మరి ఇలాంటి మరి అవతారాలు ఎన్నో జరిగాయి భగవంతునికి కూడా. అందుకే రామాయణాల్లో కొన్ని కొన్ని మార్పులు, భారతం కథల్లో కొన్ని కొన్ని మార్పులు జరగడానికి కారణం ఇదన్నమాట. అంచేత మహాత్ములారా, నేను మొత్తం 9 వరాహమూర్తుల అవతారం ధరిస్తా. 9 వరాహమూర్తుల అవతారాలు పూర్తయిన తర్వాత ఇక అప్పుడు మహాకల్పం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇక మళ్ళీ నేను ఉండను, నేను మరొక రూపాన్ని సంతరించుకుంటాను. ఈ 9 వరాహాలు ఏమిటంటే, మొట్టమొదటిది యజ్ఞవరాహం, రెండవది నీలవరాహం, మూడవది సువర్ణవరాహం, నాలుగవది శ్వేతవరాహం. ఇప్పుడు వచ్చింది శ్వేతవరాహం అన్నమాట, ఇది నాలుగవ కల్పం. ఇది మహాశక్తి కల్పంలో శ్వేతవరాహమూర్తి అయ్యాడు ఆయన. రెండవ కాలంలో అంటే నీలవరాహ కల్పంలో నేనేం చేస్తున్నాను, మీకోసం ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. అదేమిటి అంటే, నా దగ్గర ఒక దివ్యమైన చక్రం ఉన్నది, ఆ చక్రాన్ని మీకు ఇస్తా. ఈ చక్రం వెళ్ళి 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 ఎక్కడో చోట పడుతుంది. చక్రం యొక్క మధ్యలో ఉండే కన్నమునకు నేమి అని పేరు. ఎప్పుడైనా చూడండి, చక్రానికి మధ్యలో కన్నం ఉంటుంది. సైకిల్ చక్రానికి కూడా ఆ యాక్సిల్ పెట్టేటటువంటి రంధ్రం ఉంటుంది, బండి చక్రానికి కూడా ఉంటుంది, అలాగే సుదర్శనానికి కూడా మధ్యలో వేలు పెట్టడానికి వీలుగా ఉండే రంధ్రం ఉన్నది, దానికి నేమి అంటాం. ఆ నేమి ఎక్కడ శిథిలమై పడుతుందో అది పవిత్ర ప్రదేశం. అటువంటి పరమ పవిత్ర ప్రదేశాన్ని నేను మళ్ళీ మరింత పవిత్రమయ్యేలా మరొక కల్పంలో చేస్తాను అని వరం ఇచ్చాడు. అదిగో అప్పుడు ఈ ఋషులందరూ కూడా ఆ చక్రాన్ని పుచ్చుకుని బయలుదేరారట. ఆ చక్రం అలా 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 వెడుతూ 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 భూమండలంలో ఓ చోట పడింది. నేమిర్విశీర్యతే అత్ర నేమిసం ఇది విఖ్యత. ఈ చక్రం యొక్క కన్ను సరిగ్గా ఎక్కడ పడిందో ఆ మధ్యప్రదేశానికి. చక్రం కన్ను అంటే సైకిల్ చక్రంలో ఎంతే ఉండదు ఆ రంధ్రం, అది మొత్తం 14 యోజనాల వైశాల్యాన్ని పుచ్చుకుందట. అంటే 14 8 లెక్కయ్యండి, 8 14. అంత వైశాల్య ప్రదేశానికి నేమిషం అని పేరు వచ్చింది ఆ రోజుల్లో. మొదట్లో దానిని నేమిషం అన్నారు. ఆ ప్రదేశంలో మళ్ళీ కొన్ని యుగాలు జరిగాక 4వ యుగంలో శ్రీవరాహమూర్తి మళ్ళీ శ్వేతవరాహమూర్తి అయ్యాడు విష్ణువు. శ్వేతవరాహమూర్తి అక్కడ తన యొక్క జూలు విదిలించాడు. ఈ వెంట్రుగలు కొన్ని అక్కడ రాలిపడ్డాయి తెల్లనివి, వాటికి శస్తం అంటే ఉంచబోట అని అర్థం అనట, ప్రశస్తమైనది అని అర్థం. ఈ నేమిలో ఈ వెంట్రుగలు కూడా పడ్డాయి కనుక దానికి ఆనాటి నుంచి నైమిశము అని పేరు వచ్చింది. అదనమాట, నేమి ప్లస్ ఈ శం కలిసి నైమిశం అయ్యింది. నాయనలారా, ఈ విధముగా ఇవాళ మీరు యజ్ఞం చేస్తున్న ఈ ప్రదేశం ఇప్పటికీ 2వ యుగంలో ఆవిర్భవించింది, 4వ యుగంలో పరమ పవిత్రమైన నైమిశం అయ్యింది. ఇది మహాకల్పం వరకు కూడా చాలా పవిత్రమైనదే. అంటే ఇప్పుడు ఈ కలియుగం అయిపోయాక సముద్రంలో భూమి కలిసిపోతుందిగా, మళ్ళీ భూమి ఏర్పడుతుంది తర్వాత కృతయుగం ఏర్పడుతుంది. ఆ కృతయుగం ఏర్పడినప్పుడు కూడా ఈ నైమిశం అంతే పవిత్ర ప్రదేశం. అప్పుడు మళ్ళీ విష్ణువు చక్రం పంపక్కర్లా, మళ్ళీ ఆయన వరాహమూర్తి అవ్వక్కర్లా. అక్కడ ఆ ప్రదేశం మాత్రం అలాగే ఉంటుంది యథాతథంగా. అంత పరమ పవిత్రమైన నైమిశం అంటే. ఒక ఆయన అసలు నైమిశం అనే పదమే తప్పు అంటాడు. ఆయన బ్రహ్మాండ పురాణం చదివితే ఆ నైమిశం అనే పదం తప్పు కాదు అని మీకు తెలుస్తుంది అనమాట, అది అర్థం. ఈ విధమైనటువంటి నైమిశంలో మీరు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో యజ్ఞాలు చేసుకుంటున్నారు. ఇక్కడ కలి ప్రభావం సోకదు. ఎవడైతే ఈ ప్రదేశములో పురాణములు వింటాడో, 7 రాత్రులు నిద్ర చేస్తున్నాడో, అటువంటి వాడు గోలోకంలో ఉండే రాధాదేవి దగ్గర అనుయాయిగా ఉంటాడట. చూడండి, 7 రోజులు కనుక అక్కడ నిద్ర చేసినట్టయితే, 7 రాత్రులు 7 రోజులు నిద్రపోమన్నామని ఒక ఆయన వెళ్ళి 7 రోజులు పొద్దు నుంచి సాయంత్రం దాకా లేకుండా అలా పడుకునే ఉన్నట్టు మంచం మీద. అంచేత ఆ ప్రమాదం మొన్న వేళకోవడం కాదు, నిజంగా జరిగింది అనమాట ఇది. అయ్యా మీరు చెప్పినట్టుగా 7 రోజులు పడుకున్నామండి, ఆదివారం వెళ్ళామండి, మళ్ళీ ఆదివారం వచ్చేదాకా లేవలేదండి మంచం మీద, మరి భోజనం గీజనం అన్ని అక్కడే చేశానండి అన్నాడు. పలేవాడు అయ్యా ఇది అమాయకులు కొంతమంది ఉంటారు కనుక ఏంటంటే 7 రోజులు ఎక్కడ పడుకోమంటే 7 రాత్రులేని, అంతేగాని మిగతా పగలంతా కూడా పురాణం వినాలి, పురాణాలు వింటూ రాత్రులు మాత్రం నిద్రపోవాలి. ఆ పని చేసిన వాడు గోలోకంలో రాధ అనుయాయినం ఇది స్మృత, రాధకి సాక్షాత్తు ముఖ్యమైన అనుచరగణం అవుతాడట. ఇలాగా 3 సార్లు గనక వరుసగా 3 సప్తాహాలు గనక అక్కడ పురాణాలు వింటూ నిద్రించాడనుకోండి, వాడేమవుతాడు? సాక్షాత్ రాధారూపేణ వర్తతే, ఇంకా రాధకు అనుచరుడు అవడు, ఆ అమ్మవారులు కలిసిపోయి ఆవిడే అయిపోతాడు. అంతటి మహాభాగ్యం అక్కడ ఉన్నది. ఇది నాయనలారా నైమిషము అని పేరు రావడానికి మీరు అడిగినటువంటి వివరం అంతా చెప్పా. ఆ నైమిషం సామాన్యమైనది కాదది. కుత్ర సత్రం సమభవత్తేషాం అద్భుత కర్మణాం, మీలాంటి వాళ్ళు 1000 సంవత్సరాల పరిమాణం కలిగిన అత్యద్భుతమైన సత్రయాగం చేసిన పరమ పవిత్ర భూమి ఈ నైమిషం అంటే. కియంతం చైవ తత్కాలం కథంచ సమవర్తత, నాయనలారా ఇప్పటికి 3 యుగాలుగా మీరు అలా యజ్ఞాలు చేస్తూనే ఉన్నారు ఇక్కడ, అంతేనా ఇక్కడ అనేక పురాణ గాథలు జరిగినటువంటి పరమ పవిత్ర ప్రదేశం ఇది. శృణుద్ధం ఎత్ర తే ధీరా మేనిరే సత్రముత్తమం, ధీరులు అనేక యుగాలుగా ఈ భూమిలో నిత్యం పుట్టి కార్యక్రమాలు చేసి పురాణాదులు విని మరణించారు. ఇక్కడ అడుగు పెట్టినవాడు మహాజ్ఞాని కింద లెక్క, పండితుడి కింద లెక్క. ఇక్కడ ఉన్నటువంటి ప్రతివాడు కూడా బ్రహ్మస్వరూపాలు అవుతారు. ఎడాయా ఎత్ర పత్నిత్వం శామిత్రం ఎత్ర బుద్ధిమాన్, పూర్వం పురూరవుడు అనేటటువంటి వాడు ఇక్కడే ఆవిర్భవించాడు. ఇళ బుధుడు మొదలైనటువంటి వాళ్ళకి పెళ్ళి ఇక్కడే జరిగింది. పురూరవుడు ఊర్వశిని వివాహం చేసుకుని ఆ ఊర్వశి తనని విడిచిపెట్టి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోతే ఓ ఊర్వశి ఊర్వశి అని ఆవిడ వెంట పడిపడి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వస్తే అతనికి ఆ భార్య వ్యామోహం తొలగడానికి మహర్షులందరూ ఎన్నో కథలు చెప్పారు. నాయన ఊరు ఊర్వశిని వరించావు నువ్వు, అది దేవకన్య, ఎంత పరిస్థితుల్లోనూ ఎల్లకాలం నిన్ను భర్తగా ఆవిడ స్వీకరించదు, వేశ్య, అంచేత ఆవిడకి నువ్వేమన్నా ఒకే భర్తవా అని బుద్ధి చెప్పారు. ఆయనకి మాత్రం దుఃఖానికి ఉపశమనం కలగలేదు. అప్పుడు 7 రోజులు పట్టుకొచ్చి ఇక్కడ నిద్రింపజేయించారు ఆయన్ని, ఇక్కడ పురాణాలు చెప్పారు. అప్పుడు ఆయనకి జ్ఞానం కలిగింది. ఇక్కడ కూర్చుని మహర్షులతో పాటు 12 ఏళ్ళు ఒక యజ్ఞం సంకల్పించాడు. ఆ యజ్ఞానికి సాక్షాత్తు వశిష్ఠుని కొడుకైన శక్తి అనేటటువంటి మహర్షి హోతగా ఉన్నట్ట. ఆ శక్తి ఆధ్వర్యంలో శక్తిర్ జ్యేష్ఠ సమభవద్వశిష్ఠస్య మహాత్మనః, వశిష్ఠుని యొక్క పెద్ద పుత్రుడు ఉత్తముడైన శక్తి 12 ఏళ్ళు యజ్ఞం చేయించాడు. అక్కడ 12 ఏళ్ళు యజ్ఞం జరిగిన తర్వాత ఇతనికి ఒక రకమైన దివ్యమైన రూపం వచ్చిందట. అంటే శరీరం మామూలు రూపం బదులు కాంతివంతం అయ్యిందనమాట. ఎప్పుడైనంతే విపరీతమైన తపస్సు చేసినా జపాలు చేసినా ఆ మనిషి యొక్క ముఖంలో తెలియని ఒక వింత వర్చస్సు కనపడుతుంది. నీ ముఖంలో ఇవాడు వెలుతురుందిరా అంటాం, కాంతి ఉందిరా అంటాం, అతని యొక్క తపశ్శక్తి అనమాట అది. అటువంటి వింత కాంతి అతనికి వచ్చింది అక్కడ. ఆ సమయంలో ఏం జరిగిందట, అక్కడ అద్భుతమైనటువంటి ఒక దివ్యమైన పాయసం వచ్చిందట, ఆవిర్భవించిందట. ఆ పాయసకుండం రాగానే దేవతలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పైనుంచి కిందకి దిగి వచ్చారు యజ్ఞం చూస్తున్న వాళ్ళు. ఋషులు అక్కడికి వచ్చారు. ఆ ఋషులకి దేవతలకి మధ్యలో వాగ్వివాదాలు జరిగాయి. ఏమనంటే అమృతమయమైన పాయసం పుట్టింది ఇక్కడ. ఈ పాయసం పుట్టడానికి దేవతలం మేము సహకారం చేశాం కాబట్టి మీకు పాయసం వచ్చింది. మీరు యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలో మీరు వేసేటటువంటి హవ్యం తినడానికి దేవతలం మేము వచ్చాం, మేము సంతోషించాం, కాబట్టి పాయసం వచ్చింది. ఈ పాయసం మాది అన్నారు దేవతలు. అనగానే అసలు దేవతలైన మీకు యజ్ఞం చేసి హవిస్సు ఇచ్చేది మేము, మేమే లేకపోతే మీకు తిండి ఎక్కడది, మీకు నో ఫుడ్ తద్వారా నో బెడ్ అప్పుడు మీరు గిలగలు లాడిపోతారు, అంచేత మేమే గొప్పవాళ్ళం అన్నారు ఋషులు, మాకే ముందు ఇవ్వాలన్నారు పాయసం. ఈ విధంగా ఋషులకి దేవతలకి మధ్యలో వాగ్వివాదాలు జరిగాయట. ఒకరోజు 2 రోజులు కదా ఏడాది పాటు మేమే అంటే మేమే గొప్పని కొట్టుకున్నారట వాళ్ళు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదివినా, ఎన్ని పురాణాలు విన్నా మళ్ళీ ఈ శరీరం ఉన్నంత వరకు ఎప్పుడో ఒకప్పుడు అహంకారం వస్తుందిట. అంతటి మహాత్ములకే కోపం వస్తే ఏది స్వర్గలోకంలో ఉండే దేవతలకి, ఇక్కడ ఉండే ఋషులకి, మళ్ళాంటి వాళ్ళకి ఇలాంటి కుర్రాళ్ళు కోకో కోలాడు మూతలు నేల మీద కొడుతుంటే కోపం రావడంలో ఆశ్చర్యమే ఉందిటి పెద్ద. ఆ విధంగా ఇద్దరు వాగ్వివాదాలు ఒక ఏడాది చేసుకున్నారు. అప్పుడు ఈ పురూరవుడు మధ్యలో వచ్చినట్ట, మీకు లేదు మీకు లేదు, అసలు నా వల్ల యజ్ఞం చేశారు, ఇది రాజని తాగేసేట పిల్లి తగు పెట్ట తీర్చిందన్నారు వెనకటికి వారు. అలాగా వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే మధ్యలో ఈ పాయసం మాత్రం ఈయన తాగేశాట. దాంతో ఒక్కసారి చాలా ఆగ్రహించారు వాళ్ళు. అత్యంత పవిత్రమైన ఈ పాయసం, ఇందులో దర్పలు వేయలేదు, ఎవరికి దేవతా నివేదన చేయలేదు, తాగేశాడు ఈ రాజు. ఓరే మూర్ఖరాజా, నువ్వు నశింతువుగాక అని అక్కడ దర్పలు తీసి ఒక్క దెబ్బ కొట్టారట పురోడముని. ఒక్క దెబ్బకి చచ్చిపోయేవాడు. మహర్షులు వజ్రాయుధం లాంటి మంత్రాలతో ఆ దర్పలు గుచ్చి కొట్టడంతో చచ్చిపోయాడు వెంటనే పురోరవుడు. హాహాకారాలు చేశారు దేవతలు. అరెరే, మనం పొరపాటు చేశామనుకున్నారు ఋషులు కూడా. ఏ మహానుభావుడి కోసం యజ్ఞం చేశామో, ఎవడు పరమ ఉత్తముడో, ఎవడు పురూరవుడు అనే ఖ్యాతి పొందాడో, ఏ మహానుభావుడు దేవతల్ని కూడా రక్షించాడో, బుధగ్రహం యొక్క ప్రియపుత్రుడు ఎవడో, అటువంటి ఇలా తనువుతుడైన పురూరవుడు మరణించాడు. ఇక లోకంలో చంద్రవంశం నశించిపోయింది, ఎలాగ ఎలాగ అని గిలగల్లాడిపోయారంతా. తపో నిష్టాశ్చ రాజానయో దేవచోదిత కుశవజ్రైర్వినిష్పష్ట సరాజా విజహాత్తను. అప్పుడు ఆకాశవాణి అన్నది, నాయన మహర్షులారా కోపగించకండి, ఇదంతా ఈ ఇంద్రుడు చేసిన కపట నాటకం. దేవతల్ని రెచ్చగొట్టి మీకు వాళ్ళకి మధ్యలో యుద్ధం పెట్టి మిమ్మల్ని బాధ పెట్టి తద్వారా వజ్రాయుధంలాగా తయారు చేసేశాడు. ఏవి దర్భల్ని, ఆ దర్భల్లో తన వజ్రాయుధాన్ని ప్రవేశపెట్టాడు అవి తగలగానే చచ్చిపోవడం కోసం. ఎందుకు ఈ పని చేశాడు అంటే, ఈ పురూరవుడి యజ్ఞం వల్ల వచ్చే పాయసం తిని బతికాడు అనుకోండి, వాడు తొందరలో ఇంద్ర పదవిని పొందుతాడు, అప్పుడు ఇంద్రుడి వాడు పోటీ వస్తాడు. పార్లమెంటు వాడు చూడండి, సీటు ఒక్కటి కనుక అవతలవాడిని అవతలవాడు మా దాంట్లో వచ్చి కలిస్తే మీకు పదవి ఇస్తామంటే దాని అవతలవాడి కుక్కల కలకలైపోతున్నారు, భయపడిపోతున్నారు. పదవికి పోటీ వచ్చి పోటీ వస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరికీ బెంగే. సీటుకి వెల్డింగ్ అయినా చేయించుకుంటారు కానీ సీటు మాత్రం విడిచిపెట్టరు. ఇంద్రుడికి కూడా ఆ లక్షణం ఉన్నదట. అందుకని ఈ పురూరవుడు తనకి పదవికి అడ్డొస్తాడనే భయంతో ఈ ఋషులకి చంపేటటువంటి ప్రేరణ కలిగించాడు ఈ మూలకారకుడు ఇంద్రుడు. తద్వారా పాపం పురూరవుడు చచ్చిపోయాడు. మీరేం బెంగపెట్టుకోకండి, ఇదిగో మీరు మళ్ళీ యజ్ఞం చేయండి. ముమ్మారు ఋగ్వేదంలో ఉండే మంత్రాలతో అర్చన చేసి అర్చన చెయ్యగా వచ్చేటటువంటి దివ్య జలాన్ని కనుక చల్లారంటే వాడు బతుకుతాడు. బతికిన ఆయన ఉత్తముడైనటువంటి సంతానాన్ని పొంది తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. చచ్చి మళ్ళీ బతికాడు కనుక ఇతను, ఎంతో పూర్ణం తగిన పాయసం యొక్క ప్రభావానికి అతనికి ఉండదు. తద్వారా ఇంద్రుడి యొక్క పదవికి పోటీగాడు. అందుకని వాడిని చంపి మళ్ళీ బతికించడంలో ఇంద్రుడి యొక్క ఉద్దేశం ఇది అని ఆకాశవాణి పలకగానే వీళ్ళు వెంటనే అద్భుతమైన మంత్రాలు చక్కగా చదివారట. ఔర్వశేయస్తస్య ఆయురాయ భవాయ గ్రామ అస్మిన్ సత్రే నరోత్తమ శాంతయత్వాతు రాజానం తదా బ్రహ్మవిదస్తదా. ఆ విధంగా వెంటనే వాళ్ళు యజ్ఞం మళ్ళీ కొనసాగించి అందులో నుంచి దివ్య జలాన్ని సంపాదించి ఆ నీళ్ళు ఆయన మీద చల్లారు. పురూరవుడి మీద నిద్రలో లేచినట్లు లేచేటండి ఆయన వెంటనే. ఏమైంది నాకు అన్నట్ట, ఏమవడం చచ్చిపోయావు ఇందాక వాళ్ళు కొట్టినటువంటి దర్పలకి, ఏమైందని అడుగుతున్నావు మమ్మల్ని అన్నారట. అయ్యయ్యో ఎందుకు చంపారు, పాయసం తాగేశావు. అప్పుడు వీరికి పాత విషయాలు గుర్తుకొచ్చాయి. ఛీ, మహర్షులకు దేవతలకి దక్కవలసిన యజ్ఞ పాయసం తిని తద్వారా మరణం పొంది ఇంత గొడవ కారకుండా నేను, ఈ శరీరం మీద నాకు విరక్తి కలిగింది, నేను మళ్ళీ యజ్ఞగుండంలో దూకి మరణిస్తానన్నట. అప్పుడే మరణించద్దు, నీకు పుత్రుడిని వరం ఇచ్చారు దేవతలు, వాడిని పొంది తర్వాత మరణించన్నారు. అప్పుడు ఆయన తన మొత్తం లోపల ఉండే దివ్యశక్తి అంతా క్రోడీకరించి హుమ్మని హుంకారంతో బయటికి తీసేట, అది యజ్ఞంలోకేసి కొట్టాట. లోపల ఉండే ఆత్మశక్తిని బయటికి తీసే శక్తి ఆ రోజుల్లో వాళ్ళకు ఉండేది. మనకు లోపల శక్తిని తీయలేము పెట్టలేము. ఆయన తన ఆత్మశక్తిని బయటికి తీసి యజ్ఞగుండంలో తేల్చగానే అందులోంచి ఒక ఆయన పుట్టాడు, ఆయనకే నహుషుడు అని పేరు. అంటే గర్భంలోంచి కాకుండా న గర్భేణ ఉత్పాదిత ఇది నహుష, కడుపులో స్త్రీ గర్భంలో ప్రవేశించి పుట్టినవాడు కాదు కనుక ఆయన నహుషుడు అన్నారు. ఆ నహుషుడు పుట్టగానే పురూరవుడి శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఇంతటి నహుషుడు పుట్టడానికి కారణమైన భూమి ఈ నైమిషం అయ్యింది. ఇక్కడే అదిగో యజ్ఞం జరిగింది, పురూరవుడు ఇక్కడే మోక్షాన్ని పొందాడు. ఆ తర్వాత బ్రహ్మభూవ సత్రే తేషాంతు బ్రహ్మచర్యం మహాత్మనాం. మహర్షులు కూడా కోపం ఎందుకు రావాలి మనకి అని కోపాన్ని త్యజించడానికి బ్రహ్మచర్య వ్రతంతో మళ్ళీ యజ్ఞాలు ఇక్కడే చేశారు వాళ్ళు చాలా కాలం. విశ్వం శుశ్రుక్షమాణానాం పురా విశ్వసృజామివ. బ్రహ్మదేవుడు కూడా భూమి మీద సృష్టి ఇక్కడి నుంచే ప్రారంభించాడు మొట్టమొదట. వైఖానసైహి ప్రియసఖైహి వాలఖిల్యైహి మరీచిభిహి. వైఖానసుడు అనేటటువంటి మహర్షి, వికనసుడు అనే మహర్షి, ఆయన సంతానమైనటువంటి వైఖానసులు, ఆ తర్వాత వాలఖిల్యులు అనేటటువంటి మహర్షులు, మరీచి మొదలైనటువంటి ఋషులు అందరూ కూడా ఈ ప్రదేశంలోనే తపస్సు చేశారు. అందులో వాలఖిల్యులు అనే మహర్షులు చాలా ఉత్తములు అని పిలువబడ్డారు. వీళ్ళు ఎప్పుడూ కూడా తల్లకిందులుగా చెట్లకి వేళ్లాడుతూ రెండు కాళ్ళు ఇలా చెట్ల మీద పెట్టేట, చేతులు కిందకి పెట్టి తపస్సు చేస్తారట. అందుకని వాళ్ళకి వాలఖిల్యులు అని పేరు అన్నమాట. అంటే కోతి ఎలా అయితే తోక చుట్టి వేళ్లాడుతుందో కిందకి, అలాగే కాళ్లతో కొమ్మను చుట్టి వేళ్లాడేవాళ్ళు, తల్లకిందులుగా తపస్సు చేసేవారు అని అర్థం. అలా తపస్సు చేసే మహాత్ములు వాలఖిల్యులు ఇక్కడే ఉండేవారు. వాళ్లే గరుత్మంతుడిని అనుగ్రహించి గరుత్మంతుడికి విష్ణువు దగ్గర దూతగా ఉందు కానీ ఆయనకి వాహనం అవుదు కానీ దీవించిన మహాత్ములు వాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కొంతకాలం. తర్వాత పితృదేవాప్సర సిద్ధైర్ గంధర్వోరగచారణై, బ్రహ్మదేవుడు వరస పెట్టి పితృదేవతలను ఇక్కడే సృష్టించాడు. తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్లి వేరే లోకం ఇచ్చాడు. ముందు అందరికీ ఇది ఆరిదన అయింది, ఇక్కడ నుంచి వాళ్ళు వేరే చోటకి వెళ్ళారు. దేవతలు, గంధర్వులు, అప్సరసలు ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడే ఆవిర్భవించారు. ఇక్కడ అంతేకాదు, గంధర్వాధీన్ యథావిధి ఆనర్చుస్మ యథాజాతి, గంధర్వాదులు ఇక్కడే భగవంతుడైన శ్రీమన్నారాయణుణ్ణి గాంధర్వ విధితో అర్చించారట. గాంధర్వం అంటే సంగీతం. ఇక్కడే పుట్టింది సంగీతం, ఎక్కడ? ఈ నైమిషంలో. అంత పవిత్ర ప్రదేశం. అందుకే ఈ నైమిషాఖ్యారణ్యంలో భగవంతుణ్ణి మంచి కంఠాలతో పూజిస్తూ ప్రార్థనలు చేస్తూ పాటలు పాడేవాళ్ళు ఉంటారట. గాయకులైన వాళ్ళు జీవితంలో అక్కడికి వెళ్ళి ఒక్కసారైనా ఆ భగవంతుణ్ణి కీర్తించాలి. ఆ తర్వాత నైవ యజ్ఞహరా దైత్యా నైవ వాజముఖాస్త్రిణః ప్రాయశ్చిత్తం దరిద్రం చ నతత్ర సమజాయత. ఘోర పాపం ఎటువంటి చేసినా ప్రాయశ్చిత్తం ఈ సృష్టిలో ఏదైనా ఉందంటే నైమిషంలోకి వెళ్ళి పురాణం వినడమే. అంచేత ప్రాయశ్చిత్తం అన్నాడు అక్కడ. దరిద్రం చ నతత్ర సమజాయత, అక్కడికి వెళ్ళిన వాడు దరిద్రుడికి కాడు, రాబోయే జన్మల్లో మహైశ్వర్య సంపన్నుడు అవుతాడు, ఉత్తముడు అవుతాడు. పునర్జన్మ అక్కర్లేదు అనుకున్నవాడు అక్కర్లేకుండా ఉంటాడు. ఇలా వారి వారి కోరికలను కూడా తీర్చే శక్తి దానికి ఉన్నది. కొంతమంది ఏమండి మేము 7 రోజులు అక్కడ నిద్రిస్తే లేనిపోను గొడవ, రాధాలోకానికి పోయి అక్కడ ఉండడం కాదు, మాకు మళ్ళీ భూలోకంలో ఐశ్వర్యాలతో అనుభవించి పుట్టాలని ఉందండి. కొంతమంది కోరికలు ఉంటాయి. ఒక నక్కని పిలిచేట ఒక ఋషి, నక్క అనక్క స్వర్గలోకానికి పంపిస్తాం, నాకలోకానికి పెడతావా అన్నట్టు ఆయన. జాలి గిరిగింది ఆ నక్క మీద ఆయనకి, అందుకని పిలిచాడనమాట. అది నక్క ఓ ఎముక నాక్కుంటుంది ఆ టైంలో, ఆ ఎముకను ఐస్ క్రీమ్ నాక్కున్నట్టుగా నాక్కుంటూ, స్వామి నాకలోకం అంటే ఏంటండి, ఏముంటాయండి అక్కడంది? ఈయనకి ఎలా చెప్పాలో అర్థం కాల, నక్కకి స్వర్గం అంటే ఎలా వివరించాలి, కష్టం కదా మరి. అందుకని ఆ ఏం లేదు అక్కడికి వెళ్తే ఆకలి దప్పిగా ఉండవు అన్నట్ట. అలా చెబితే అర్థమవుతుంది ఆకలి ఏది అన్నట్టు. అయితే ఆకలి చెప్పితే ఎముకలు నాక్కోవలసిన అవసరం ఉండదా అండి అంది. ఆకలే లేకపోతే ఇంకెందుకు ఎముకలు నాక్కోవడం అన్నట్ట. చిచ్చిచ్చి ఇంత చేసే ఎముకలు నాక్కోవడానికి వీలు లేనిదా, నాకలోకం అంటే స్వర్గం, పొమికలు నాక్కుంటే ఎంత టేస్టు, ఆ రుచి అనుభవించడానికి వీలు లేని దిక్కుమాల స్వర్గం, నాకెందుకు మేము పోను పో అందిట. నక్కకి నాకలోకం ఇష్టమా? అప్పటి నుంచి నక్కెక్కడ నాకలోకం ఎక్కడా అన్నారు. అది పోయి నాగ అని మార్చాం మనం, కానీ నాగ కాదు నాక అనమాట. నాకము అంటే స్వర్గం. అంచేత ఇది నిజంగా నేను చెప్పినటువంటి కథ వేళాకోళం కథ కాదు, స్వయంగా బృహస్పతి యొక్క స్మృతిలో రాయబడిన కథ. మరి ఓ పట్టాన మనం కొంతమందికి ఈ కోరికలు ఉంటాయి కాబట్టి, అయ్యా మీరు చెప్పినట్టు అక్కడ రాధాలోకం మాకు వద్దండి అనుకున్న వాళ్ళు మళ్ళీ ఏ కోరికలతో శరీరం ఎత్తాలనుకుంటే ఆ కోరికలతో తీరేటటువంటి శరీరం ఈ లోకంలో వస్తుందన్నమాట. సంకల్పం చేసుకుని పుట్టచ్చు. అలాంటి అత్యద్భుతమైన కోరికలు తీర్చేటటువంటి పరమ పవిత్ర ప్రదేశం అది. అక్కడికి వెళ్ళిన వాడికి దారిద్ర్యాదులు ఉండవు. శక్తి ప్రజ్ఞ క్రియా యోగై విధి రాశిష్వనుష్ఠిత. శక్తి అనేటటువంటి ఆ మహర్షి వశిష్ఠుడి కొడుకు పురూరవుణ్ణి మోక్షం ఇవ్వడమే కాకుండా ఈ ప్రదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి శాశ్వతమైన బ్రహ్మానందం కలిగేటటువంటి ఏర్పాటు చేశాడు వశిష్ఠుని కొడుకు. ఆయన చాలా గొప్పవాడు, ఇక్కడ చాలా కాలం ఉన్నాడు ఆయన. అంచేత ఆ మహాత్ముని యొక్క దయ వల్ల ఈ ప్రదేశంలో ప్రతి ఆకు ప్రతి అణువు కూడా మంత్రపూతమైపోయి ఉండి ఉంటుందట. అనేక రకాలైనటువంటి మంత్రాలతోటి నిండి ఉంటూ ఉంటుందట. విషయై మరుతో యస్య సంస్థితాః సప్తసప్తకాః. ఇక్కడ 7 7 14 రకాలైనటువంటి రూపములతో వాయుదేవుడు తిరుగుతాడట. సప్తసప్తకములు, సప్తాపుల సప్తకం అనేది తప్ప 7 7 49 కాదు, 14 రకాలైనటువంటి రూపాలు వాయుదేవుడు ధరిస్తాడు. అందుకే ఇక్కడ రాత్రి నిద్రించే వాళ్ళకి అనేక రకాలైనటువంటి శబ్దాలు కనపడతాయి ఈ నైవిచారణ్యంలో. ఆ శబ్దములన్నీ కూడా 14 రకాలైన వ్యాకరణ సూత్రములట. దీనిని ఒకప్పుడు పరమేశ్వరుడు సృష్టించాడు. వాటికి 14 సూత్రములు అని పేరు. ఇది మాహేశ్వర సూత్రములు అని అనగానే వీళ్ళకి మళ్ళీ అనుమానం వచ్చింది. ఏమయ్యా, ఆ మహేశ్వరుడు సూత్రములు సృష్టించాడంటున్నావు, ఆ సూత్రములు ఎలా వచ్చాయి అని. అప్పుడు ఆయన చెప్పాడు, పాణిని అని పూర్వకాలంలో ఒక ఋషి ఉండేవాడు, ఎప్పుడో సృష్టి ఆరంభంలో, పాణిని అని మహర్షి. ఈ మహర్షి మంచి భాష ఉన్నది, భాషకి సరైన నియమాలు లేవు, వ్యాకరణం లేదు, దానికి ఒక ఇలా పుస్తకంలో రాయడానికి లేదు, ప్రారంభంలో మాట్లాడటమే తప్ప, మాట్లాడే భాష మారిపోతూ ఉంటుంది, మరి లిపి లేదు, ఎలాగా ఈ భాష ఒక నియంత్రణతో వ్యాకరణ యుక్తమైనది కావాలి అనుకున్నాడు ఆయన. అనుకుని పరమేశ్వరుణ్ణి రుద్రుణ్ణి గురించి జపం చేశాట, మహేశ్వరుణ్ణి గురించి 14 సంవత్సరాలు తపస్సు చేశాట. 14 ఏళ్ళు ఆకులు తప్పేం తినలేదు ఆయన, ఉట్టి ఆకులు తిని బతికాడు. ఆ మధ్యన ఒక ఆయన చూశా, ఆయన కూడా ఆకులు తినే బతుకుతున్నాడు, ఎప్పుడు చూసినా కూడా తమలపాకులే తింటున్నాడు, ఇంకేమి లేదు, వ్యసనం ఎక్కువైపోయి. ఆయా వ్యసనం కోసం కాదు, ఎందుకంటే నేను కచ్చబోతూ ఉంటే ఒక ఆయన అన్నాడు, ఏమంటే ఆ రోజుల్లో వాళ్ళు కదా మేము ఆకులు తినే బతికామంటే తమలపాకులు అని. మనలాగా 4 రోజులు ఉండిపోయేవాళ్ళు కారు వాళ్ళు, మహాత్ములు, 100 రూపాయలు ఆకులు తిని బతకడం అంటే అలాగే బతికారు వాళ్ళు. పర్ణములు తిని బతుకుతూ ఉంటే 14 ఏళ్ళు పూర్తయ్యాక సాక్షాత్తు పరమేశ్వరుడు అక్కడ ఆవిర్భవించాడో, దివ్య రూపధరో దేవక తత్రాభవం, దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ మహాత్ముడు రూపంతో ఉన్నాడా అంటే రూపం కనబడుతోంది కానీ స్పష్టంగా లేదు, ఒక రకమైన అగ్నిజ్వాలల్లో దగదగలాడుతోంది ఆ రూపం. అటువంటి రూపం అంటే ఛాయామాత్రంగా ఉన్నది, తేజోమయమైనది ఆ రూపం. ఆ రూపం చేతిలో టమరకం బుచ్చుకొని 14 సార్లు ఢంకు ఢంకు ఢంకుని వాయించింది చేతిలో దక్క. 14 పర్యాయాలు వస్తే అందులో వచ్చిన శబ్దములు ఐ ఉన్, అరులుక్, ఏ ఓంగ్, అయ్యౌచ్, హయవరట్, లన్, యమగణనం, ఛభై, ఘడధష్, జబగడదస్, ఖాఫా, ఛఠాత, చటతౌ, కపై, శశసర్, హల్ అని 14 శబ్దాలు పుట్టేయట. వీటిని ఇది మాహేశ్వర సూత్రాణ్యనాది సంన్యార్థాన్ని అంటారు. మహేశ్వరుని యొక్క సూత్రములు అంటే ఇవాళ మనం మాట్లాడుకునే భాషలో ప్రతి పదం ఆ స్వామివారు ఇచ్చింది మనకి. ఈ మహేశ్వర సూత్రములు 14 కూడా అనాది సంజ్ఞములతో కూడినటువంటి సూత్రములను పుచ్చుకొని ఇంత భాష పాణిని లోకంలో రాశాడు. ఆ సంస్కృత పదములే ఈ తెలుగు మొదలైనటువంటి మిగతా భాషలకు కూడా దిక్కయ్యే మూలం, అన్నిటికీ తల్లే ఇది. మీరు తెలుగులో కూడా ప్రతి ఒక్కళ్ళ పేరు కూడా అన్నపూర్ణ సంస్కృతం, అలాగే రాఘవేంద్రరావు గారు అది సంస్కృత పదమే, ఇలా మొత్తం దాదాపుగా అందరూ సంస్కృత పదాలే. ఎవరు అది అప్పారావు, పుల్లారావు, ఈ పదములు మాత్రమే తెలుగు పదాలు. మిగతా సంస్కృత పదాలు పేర్లు ఎక్కువ మంది ఉన్నాయన్నమాట, మనందరి పేర్లు కూడా అన్నమాట. అన్నం అంటే సంస్కృతం, అది మీరు తినే అన్నం సంస్కృతం. తెలుగులో మార్చాలంటే కూడు తినాలి అనాలి, అంతే, కూడు అనే పదమే ఉంది తెలుగులో. తాగే నేరం, నీరు సంస్కృతం అన్నమాట. వస్త్రం సంస్కృత పదం. ఇలాగా ప్రతీది సంస్కృతమే, మనం వాడే తెల్లారులు వేస్తే తెలియకుండానే మీరు సంస్కృతం వాడుతున్నారు. ఆ సంస్కృతంలో కొంచెం మార్పు చెంది తెలుగు అయిందనమాట, అందుకని ఈ విధమైన భాష ఆవిర్భవించింది అని మహేశ్వరుడి యొక్క సూత్రములు గురించి క్లుప్తంగా చెప్పి ఇంకా ఏం చెబుతున్నాడు నాయన, ఆ మహాద్భుతమైనటువంటి నైమిషాఖ్యారణ్యం గురించి, పురాణజ్ఞాః సుమనసః పురాణాశ్రయయుక్తయ పురాణ నియత విప్రా కథాం అకథయద్విభు. పురాణజ్ఞులు, దేవతలు అనేకమైనటువంటి అత్యాశ్చర్యకరమైన యజ్ఞవిధులు, జ్ఞానులు అందరూ ఈ ప్రదేశాల్లో అడుగుపెట్టినటువంటి వాళ్ళే. భారతదేశానికి మకుటాయమానమైనటువంటిది ఇది, మహా అద్భుతమైన ప్రదేశం. ఈ నైమిషం అనేటటువంటిది ఎలా ఆవిర్భవించిందో, ఇక్కడ ఏమేమి జరిగాయో మీకు అందరికీ వివరించి చెప్పాను. నాకు తోచిన, నా బుద్ధికి తోచినది, వేదవ్యాసులు వారు చెప్పింది యథాతథంగా, ఏమి అతిశయోక్తులు లేకుండా వర్ణించాను అని చెప్పాడు ఆయన. అని చెప్పగానే మళ్ళీ మహర్షులు అన్నారు, అయ్యా మేము నిన్ను 2 ప్రశ్నలు ప్రశ్నించాం. ఒకటి, నైమిషం యొక్క విషయం వివరించమన్నాం, అది వివరించు, పూర్తిగా వివరించావు. రెండవది, నీలవరాహ కల్పంలో రుద్రుడనే పేరు శివుడికి వచ్చిందని, ఆయన ఆవిర్భవించాడని చెప్పావు. ఆ రుద్ర ఉత్పత్తి ఎలా అయ్యింది, అసలు ఆ పరమేశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చినవాడు, ఆయన ఎక్కడుంటాడు, ఇటువంటి విచిత్రమైనటువంటివన్నీ మాకు వివరించు అనగానే సూతుడు పులకించిపోయి 2 చేతులు జోడించి ఆనందపడిపోయాట. మహాత్ములారా, రుద్రుడి యొక్క ఉత్పత్తి, సర్గము ఇవన్నీ అడుగుతున్నారు మీరు, నా వల్ల అవుతుందా చెప్పడానికి, అయినా కొంచెం జాగ్రత్తలు దూరం పెట్టినా గొంతుకులోకి పోతున్నాయి. శృణు తేషాం కథాం దివ్యాం సర్వ పాప ప్రమోచనీయం. మహాత్ములారా, దివ్యమైనది, సమస్త పాపాలను విన్నంత మాత్రం చేతిని తొలగించేటటువంటి అద్భుతమైన కథలు చెబుతా వినండి. కథ్యమానాం మయా చిత్రాం భక్వర్థాం శృతి సమ్మతాం. నేను చెప్పే ఈ చిత్ర విచిత్రములైన కథలన్నీ అనేక రకాల అర్థాలతో కూడినవి, శృతి సమ్మతాం, వేద ప్రమాణం కలిగినవి. మనం ఏ కథ చెప్పినా వేదాని యొక్క ప్రమాణం ఉండాలి. వేదాన్ని విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా ధిక్కరించి కథలు చెప్పడానికి ఈ సృష్టిలో ఎవరికి హక్కు లేదు. కాబట్టి శృతి సమ్మతాం, శృతి సమ్మతమైన కథలు ఇప్పుడు మీకు చెబుతున్నాను, వినండి. యయమాం ధారయే నిత్యం శృణుయాద్వాప్యభీక్షణశః. ఎవడైతే ఇప్పుడు నేను చెప్పే ఈ రుద్రుడి యొక్క లీలలు వింటాడో, ధారయేత్తు ధరిస్తాడో, వినడం కాదు. ఒక ఆయన బయటికి వెళ్ళిన తర్వాత రెండో ఆయన అడిగట, ఏం విన్నావు, ఏం చెప్పేశాడండి ఆయన, ఓ పనిచేసం తంచేశాడు, ఆగకుండా తడ తడలాడించేశాడు. ఏం చెప్పాడు, అదే ఆలోచిస్తున్నాను ఏం చెప్పాను అన్నట్టు. గంటసేపు గంటన్నర మనం విన్నట్టే ఉంటుంది, ఏం చెప్పారు అంటే అది కాదు. ధారయేత్ నిత్యం ధరిస్తారు అంటే ధారణ చేస్తారు, జ్ఞాపకం పెట్టుకోవాలి కనీసం కొంత కథ అయినా. అందున వింత కథలు కనుక అంచేత ఎవడైతే ధరిస్తాడో అటువంటి వాడికి శృణుయాత్, విన్నటువంటి వాడికి, వినిపించేవాడికి అభీక్షణశ అభీష్టములన్నీ సిద్ధిస్తాయి. అటువంటి వాడు ఉత్తమ ఉత్తముడవుతాడు. అంతేనా, స్వవశం ధారణం కృత్వా స్వర్గలోకే మహీయతే. ఇది ధారణ చేస్తే స్వర్గానికి భూలోకానికి మధ్యలో ప్రయాణం చేయడం పెద్ద కష్టమేమీ కాదటండి. విమానంలో బయలుదేరి మనం అమెరికా మొదలైన దేశాలు తిరిగినట్టుగా, రాకెట్లో చంద్రమండలానికి వెళ్ళినట్టుగా కూర్చునివాడు కూర్చున్నట్టే స్వర్గానికి వెళ్ళిపోగలుగుతాడు. ఈ ధారణలో అంత శక్తి ఉంది. స్వర్గం మొదలైనవన్నీ మన శరీరంలో దర్శించవచ్చునట, యోగ శాస్త్రం అన్నమాట ఇది. అంచేత ఎవడైతే దీనిని ధరిస్తాడో వాడు స్వర్గలోకం మొదలైనవన్నీ తన హృదయంలో దర్శిస్తాడు. ఇక్కడ ఉన్న శరీరంతో స్వర్గానికి వెళ్ళగలుగుతాడు, అంత శక్తి వస్తుంది. విశ్వతారా యాచ పంచ యథావృత్తం యథాశ్రుతం. ఇది విశ్వమంతటికీ సంబంధించినటువంటిది, గ్రహ నక్షత్రాలకి సంబంధించినది, జ్యోతిశాస్త్రానికి సంబంధించింది, అద్భుతమైనటువంటి వేద మంత్రముల వంటిది. అంటే రుద్రోత్పత్తి అనే ఒక కథ విన్నట్టయితే ఈ మొత్తం పంచాంగాది శ్రవణం చేసిన ఫలితం కూడా వస్తుంది. సమస్త గ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది. నక్షత్ర మండలాల్లో నివసించిన ఫలితం వస్తుంది. కీర్త్యమానం నిబోధార్థం పురువేషాం కీర్తివర్ధనం. దీనిని వర్ణించి సప్తఋషులు కూడా ఏడు నక్షత్ర మండలాలు అయ్యారు. అరుంధతి మహా గొప్ప పతివ్రత అనే పేరు తెచ్చుకున్నది. అంతేనా, కుమారస్వామి అంతటి వాడు కూడా ఇదిగో ఈ రుద్రుని యొక్క కీర్తన చేసే తాను కార్తికేయుడై ముల్లోకాలను శానాని అనే పేరుతో కాపాడగలుగుతున్నాడు. శానాని అంటారు ప్రత్యేకంగా కుమారస్వామిని, అంటే దేవతలు మొదలైన అందరికీ కూడా ఈయనే సేనాధిపతి. ఆ శానాని అనే పేరుతో కుమారస్వామి ముల్లోకాధిపత్యం వహించడం, దేవతల్ని కాపాడడం ఈ రుద్రోత్పత్తి వినడం వల్లే జరిగింది ఆయనకి. అంతేకాదు నాయన, ధన్యం యశస్యం ఆయుష్యం స్వర్గ్యం శత్రుఘ్నమే వచ. ధన్యం ధన్యాత్ముల్ని చేస్తుంది, యశస్యం కీర్తిని పెంచుతుంది. కొంతమంది కీర్తి కావాలి, మాట్లాడితే తెల్లారిలో పేపర్లో పడాలి, వీడియోలో కనపడాలి, ఫోటో తీస్తే అక్కడ పరిగెత్తి కడతారు, టిక్ టిక్ అంటే చాలు వాళ్ళకి అనమాట. ఇలాంటి యశస్సు కావాలనుకున్న వాళ్ళకి యశస్సు ఇస్తుంది. తర్వాత ఆయుష్యం ఆయుర్దాయాన్ని పెంచుతుంది, స్వర్గ్యం స్వర్గలోకాది సుఖాలు ఇస్తుంది, శత్రుఘ్నం శత్రువుల్ని నాశనం చేస్తుంది. శత్రువుని నాశనం చేయడం వాళ్ళంతా చచ్చిపోతే ఇంకా లోకంలో మనకు అందరూ శత్రువులు ఈ లోకంలో, కాబట్టి అందరూ చచ్చిపోతారు. అలా కాదు, మనస్సులో ఇతరుల మీద శత్రుత్వం అనే భావం నశిస్తుంది. మనకి ఇతరులు మనకి శత్రువులు ఎప్పుడు అనిపిస్తున్నారు, మన మనస్సులో మన శత్రువు అనుకుంటున్నాం గనక. అజాత శత్రువు అన్నారు ధర్మరాజుని. ఎందుకన్నారు, మరి ఆయనకి దుర్యోధనుడు శత్రువు లేడా, కర్ణుడు శత్రువు లేడా? అది కాదు, హృదయే నా జాత శత్రుహు ఇది అజాత శత్రుహు అని. మనస్సులో ధర్మరాజుకు మాత్రం ఎవడూ శత్రువు కాదట. అంటే దుర్యోధనుడు చూచాడు, ఈ దుర్యోధనుడు నా శత్రువు అనే భావం ఏనాడు ధర్మరాజుకి లేదు మనస్సులో. ఆ దుర్యోధనుడితోటి శత్రువు అనుకుంటే వేరే విషయం, కానీ తన మనస్సులో మాత్రం ఎవడ మీద శత్రుభావం ఉండదు అదనమాట. మనకు ఆ లక్షణం వస్తే క్రమేపీ ఇతరులకు కూడా లక్షణాలు వస్తాయి మన ఎదుర్కొండ ఉన్న వాళ్ళకి. తద్వారా లోకంలో ఎవడికి వాడికి ఇతరుల మీద శత్రుత్వం లేకపోతే ప్రతివాడు అజాత శత్రువే. అటువంటిది కలిగిస్తుంది, చెబుతున్నా విను. యస్మాత్ కల్పాయతే కల్ప సమగ్రం శుచియే శుతి. అసలు ఆది సృష్టిలో కల్పాల కంటే కల్ప ప్రారంభంలో ఈ చరాచరమైనటువంటి సృష్టిలో ఏ జీవి ఏ ప్రాణి ఎవరూ లేరు. అప్పుడు అవ్యక్తోయం అచింత్యోయం బ్రహ్మ ఇత్యం సనాతనం అన్నారు దానిని. సనాతనము అంటే మహాప్రాచీనమైనదని, పరబ్రహ్మస్వరూపమని. ఆ పరబ్రహ్మస్వరూపం బయటకు కనపడదు. ఇప్పుడు నాలో చదువు విద్య ఉన్నది, అది ఇప్పుడు చెప్పడం ద్వారా ఏమైంది, వ్యక్తమయ్యింది. ఇలా చెప్పకుండా నేను నోరు మూసుకు కూర్చుంటే ఆ విద్య అవ్యక్తం అన్నాం. ఆ మొదట్లో ఉండే రూపం ఏమీ లేదు కనుక దానికి ఆ మొదటి దానికి అవ్యక్తము అన్నారు. అచింత్యోయం అయం అంటే అది అచింత్యం, ఆలోచించడానికి వీలు కాదు. అసలు దానికి ఒక రూపం లేనప్పుడు, ఒక ఇది అనే ఒక ఏ విధమైన లక్షణం లేనప్పుడు అది మనం ఆలోచించడానికి ఎలా కుదురుతుంది, బుర్రకు దొరకదన్నమాట. అటువంటి ప్రారంభ సృష్టి కాలంలో శక్తిలో చిన్న మార్పు జరిగింది. ఆ మార్పులోంచి తొట్టతొలిగా ఆవిర్భవించినటువంటి రెండు మహారూపాలు ఉన్నాయి. ఒకదానిని వాసుదేవ రూపమని, రెండవ దాన్ని పరమేశ్వర రూపమని అన్నారు. అది మొదట్లో వచ్చిన రూపాలు ఈ రెండు కూడా. ఆ వాసుదేవ రూపము పరమేశ్వర రూపముల్లో ఈ రెండు ఆవిర్భావమే కానీ వీటికి నాశనం లేదు. ఎన్ని ప్రళయాలు గడిచినా కానీ ఆఖరికి మహాకల్పం సమయంలో కూడా శక్తులు అంతర్భాగాలై మళ్ళీ బయటకు వస్తాయి ఈ రెండు కూడా. అంతేగాని వాటికి నాశనం కాదు. అంతా వశీయించుట ఎల్ల తనయందు వశీయించుట వాసుదేవుండను పదంబునకు అర్థమంటూ అన్నిట తానుంటాడు చరాచర జగత్తులో. ఈ చరాచర జగత్ అంతా తనలో ఉంటుంది కనుక వాసుదేవుడు అన్నారు ఆయన్ని. ఈ సృష్టికి కారకుడు తానవుతాడు కాబట్టి కూడా వాసుదేవుడు అన్నారు. ఈ సృష్టి మొత్తాన్ని జాగ్రత్తగా చక్రం తిప్పకుండా కదలకుండా ఇష్టం వచ్చినట్టుగా భ్రష్టం చెందకుండా నిరంతరం కాపాడుతూ తిరిగి యథాతథంగా మార్పు చెందించడానికి మూల కారకుడైన రెండో రూపాన్ని పరమేశ్వర తత్వము అన్నారు. ఆ పరమేశ్వరుడు ఆది కాలంలో తనతో పాటుగా ఏ స్త్రీ రూమూర్తి లేకుండా ఒంటరిగా ఉండేవాడు వాసుదేవుడు కానీ ఈయన కానీ. ఏకరూపాలు మనుషులు పురుష రూపాలతో ఉండేవారు వాళ్ళు. ఆ పరమేశ్వరుడు జగత్తంతా తిరుగుతూ క్రమేపీ కొద్ది కొద్దిగా అండాలు గ్రహాలు ఈ అన్నిటినీ కూడా సృష్టిస్తున్నప్పుడు ఆ వాటన్నిటినీ చూచుకుంటూ ఎల్ల దిక్కులు తిరుగుతూ ఉండేవాట. ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక కాలాన్ని ఏర్పాటు చేశాడు. కాల పురుషుడు అన్నారు. అందుకే గ్రహ నక్షత్ర జ్యోతింషి కళాకాష్టాది కాలరూప అన్నారు ఆయన్ని పరమేశ్వరుడు. గ్రహములు నక్షత్రములు జ్యోతిశాస్త్రము ఇవన్నిటికీ ఆయన మూలకారకుడయ్యాడు. అందుకే వ్యోమకేశ, వ్యోమము అంటే ఆకాశమే కేశములుగా కలిగిన వాడు. ఆయనకు జుట్టెవరు, ఆకాశం. ఆకాశంలో ఉండేవేమిటి, గ్రహ నక్షత్రాలు, అవన్నీ ఆ వెంట్రుకల్లో భాగాలు. ఇవన్నీ సృష్టించినప్పుడు ఆయన కాలపురుషుడు అన్నారు. కాలానికి మూలకారకుడు గనక, కాలపురుషుడు గనకే కాలుడు, కాలకాలుడు, మహాకాలుడు అన్నారు. ఆ మహాకాలుడే భూలోకంలో స్వయంగా మహాకాళేశ్వరుడు అంటున్నాం. ఉజ్జయిన్యా మహాకాలం అంటున్నామే, ఆయనే అవతరించాట అక్కడ. మహాకాళేశ్వరుడు అంటే ఆయనే. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఆ సరాసరి పరమేశ్వరుడు యొక్క రూపాలే. అటువంటి ఆ మహాకాలుడు ఈ కాలానికి మూలకారకుడయ్యి సంధ్యాకాలాన్ని ప్రీతిగా ఎంచుకున్నాడు. సంధ్యానటుడు దూర్జటి అనే పేరుతో సంధ్యాకాలాన్ని ప్రీతిగా ఎంచుకుని అప్పుడు కొన్ని నియమాలు పెట్టాట. ఏమని, ఈ కాలము నాకు ప్రీతిపాత్రమైనది, నాకు ప్రీతిపాత్రమైన ఈ కాలంలో మీరు భోజనాధికారులు మిగతా శయ్యనాథులు నిద్రపోకూడదు. ఆ టైంలో కొంతమంది సరిగ్గా గడప దగ్గర కూర్చుని ఆరింటికి నిద్రపోతూ ఉంటారు. అవన్నీ భయంకరమైన దోషాలు. సంధ్యాసమయం ఎల్లవెళ్ళలో ఒకే టైంలో ఉండదు, శీతాకాలం కొంచెం ముందు వచ్చేస్తుంది సంధ్య. కాబట్టి మొత్తం మీద సంధ్యాకాలంలో తిండి తినడం నిద్రపోవడం ఇవి చేయకూడదు. అది శివుడికి ఇష్టం. కాబట్టి పరమేశ్వరుడు దానికి ఏం నిర్ణయం చేశాడు, జపకాలం ఇది శ్రుత, ఇది జపకాలము, ఈ టైంలో జపం చెయ్యండి. ఈ టైంలో చేసే జపం ఆ సమయంలో ఒక్కసారి గాయత్రి జపిస్తే 108 చేసినట్టే. అందుకే మిమ్మల్ని 108 చేస్తే చాలన్నారు. 108 చేస్తే మీరు ప్రతీది కూడా ఇంకొక 100 అన్నమాట లెక్క, 100 10,000 జపం చేసిన ఫలితం వస్తుంది. ఆ టైంలో అనునిత్యం 10,000 జరిగాయంటే పరమేశ్వరుడికి బ్రహ్మానందం కలుగుతుంది. అంచేత జప తప్ప మీ ఇష్టమైనది ఏ మంత్రమైనా సరే ఇష్టమైన చెయ్యండి, ఈ సమయంలో మిగతావన్నీ నిషిద్ధ కర్మలు అని కొన్ని నియమాలు చేశాడు ఆయన. ఆ నియమాలు చెయ్యగానే పరాశక్తి అవ్యక్త స్వరూపిణి ఒక అందమైన రూపం ధరించి లలితాపరాభట్టారి కానీ రూపంతో అక్కడ ప్రత్యక్షమైందట. ప్రత్యక్షమవగానే రెండో వాడు వాసుదేవుడు కూడా వచ్చాడు. ఈ వాసుదేవుడు పరమేశ్వరుడు ఆ పరాశక్తికి జోడించి నమస్కరించి, అమ్మా నీ దివ్యశక్తి వల్ల మేమిద్దరం ఆవిర్భవించాం, మేము గ్రహాలు నక్షత్రాలు వీటిని ఏర్పాటు చేసాం, కాల నియమం చేశాను, ఈ కాలం నీకు నియమంగా ఆనందంగా ఉన్నదా, ఒక నియమం చేసామండి నీకు సంతోషమేనా అన్నారట. మనం ఏదైనా పని చేసాం, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి చెబుతాం, ఏమంటే ఈ పని మేము చేసాం బాగుందా అని. అలాగే నువ్వు మాకు దిక్కు కనుక నీకు చెప్పాం, ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు, ఈ కాలం, ఈ జ్యోతిషం ఇదంతా నీకు నచ్చిందా, సంధ్యా సమయంలో జపతపాలకు కేటాయించాను, నీకు ఆనందం కలిగితే మాకు చెప్పు, కాదంటే మారుస్తాను నియమాలు అన్నట్ట. ఆమె బ్రహ్మానందపడిపోయి ఒక్కసారి ఒక తాండవం నృత్యం చేసింది పైన. అంటే నువ్వు చేసింది నాకు ఇష్టమే అని చెప్పడం అనమాట. మనం పిల్లలకి ఐస్ క్రీమ్ పట్టుకెళ్ళాం, ఆనందం చెందారో లేదో పిల్లలు మనకు తెలిసిపోతుంది, గెంతుతారు, గెంతి ఆ ఐస్ క్రీమ్ తింటారు. అమ్మవారు కూడా ఈ పిల్లలు లాంటి వీళ్ళు చేసిన పనికి ఆవిడ సంటి పిల్లగా నృత్యం చేసిందట. ఆ నృత్యం సమయంలో వచ్చిన శబ్దములు రుద్రములు అన్నారు. ఆ తాండవ నృత్యంలో అమ్మవారి యొక్క పాదముల నుంచి వచ్చే శబ్దములు ధ్వనులు, వాటికి రుద్రములు. నాయనా, నీవు చేసిన కాల నియమానికి నేను బ్రహ్మానందం చెందా, చెంది రుద్రములనే శబ్దములు వెలువరించా, ఈ రుద్రములనే శబ్దములకు నువ్వు మూలకారకుడువు గనక ఈ సంధ్యా సమయంలో నీ రూపమునకు రుద్రుడు అని పేరు. ఈ సమయంలో నిన్ను ఎవరైతే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః, ఈ ఆరు సూత్రాలతో ఎవరు చెబుతాడో వీటికి రుద్రములని పేరు వస్తాయి. ఈ రుద్రములతో ఈ సంధ్యా సమయంలో ఉదయంలో కానీ సాయంకాలం కానీ రెండు సంధ్యల్లోనూ కూడా నిన్ను అర్చించిన వాడు వాడు రుద్రస్వరూపాన్ని పొందుతాడు. ఈ రుద్రుణ్ణి ఈ సమయంలో అర్చించిన వాడికి నీ రూపం భయంకరంగా కనపడుతుంది, అర్చించిన వాడికి తెల్లగా మహాశాంతంగా కనపడుతుంది. ఎవడైతే సంధ్యా సమయంలో శివుణ్ణి అర్చించడో, శివుణ్ణి తిరస్కరిస్తాడో అటువంటి వాడికి ఆ సమయంలో శివుడి రూపం పుర్రెలేసుకున్నట్టుగా పెద్ద పెద్ద శవాకారంతో తోలు కట్టుకున్నట్టుగా సోలం పెట్టుకుని భయంకరాకారంతో కనపడతావు. అలా కాకుండా ఈ సమయంలో నిన్ను అర్చించేవాడికి మహాసౌందర్యవంతుడివి పట్టు వస్త్రాలు, మరి మంచి విభూతి, పైన చంద్రుడి యొక్క రేఖ, ఇవన్నీ ధరించిన దివ్య రూపంతో కనపడతావు. ఇది నా నియమము అన్నది. ఈ విధంగా అమ్మవారు చేసిన నియమం ప్రకారంగా సృష్టి ఆరంభంలో ఆయన రుద్రుడు అయ్యాడు. ఇక రెండవ వాడైన వాసుదేవుణ్ణి పిలిచి, స్వామి నువ్వు ప్రతి యుగమునందు పురుషులను ఉద్ధరించడానికి, పురుషుడు అంటే ఇక్కడ పురుషస్య స్త్రీశ్చ పురుష అని, అంటే అతను బయటికి వెళ్ళేటప్పుడు ఏమండి పురుషులైనా మేము కాదని కొట్టేయకండి, నన్ను స్త్రీ పురుషులిద్దరు అని అర్థం. అంచేత వీళ్ళందరినీ కూడా అనుగ్రహించడానికి 21 అంశావతారాలు ఎత్తు. ఈ 21 అంశావతారాలు ఎత్తుతావు గనక ఈనాటి నుంచి నిన్ను నారాయణుడు అంటారు, అవతారమూర్తివి నువ్వు. ఈ అవతారములను ఎవడైతే 21 అవతారాలను నువ్వు తిరస్కరించకుండా జపిస్తాడో అటువంటి వాడికి నువ్వు దివ్యమైన తెల్లని రూపంతో కనపడతావు. అలా ఈ అవతారాలను గుర్తించుకొని వాడికి నల్లని వాడిగా కనపడతావు. కృష్ణుడు కూడా అందరికీ నల్లవాడిగా కనపడ్డావు, ప్రతివాడికి నల్లగా కనపడ్డు. అందుకే మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, ఉత్తర భారత్లో కృష్ణుడి విగ్రహాలు, పాలరాతి విగ్రహాలు పెడతారు. వాళ్ళకి జ్ఞానులు, వాళ్ళు బ్రహ్మాండ పురాణాదులు చదువుకున్నారు. ఎవరైతే ఏకవింశతి అవతారములన్నిటి యొక్క మా మూలతత్వం తెలుసుకుంటారో, వాటిని ధ్యానం చేస్తారో, వాళ్ళకి కృష్ణుడు తెల్ల కృష్ణుడట. అలా కాని వాళ్ళకి కృష్ణుడు దర్శనమిస్తే నల్లని వాడిగా కనపడతాడట. కానీ మరి నల్లని వాడిగా ఎందుకు ఫేమస్ అయ్యాడు అంటే, కృష్ణావతారంలో ఎప్పుడూ నల్లగానే ఉండేవాడు ఆయన అప్పుడు పుట్టినప్పుడు. కానీ చిట్ట చివరిలో అవతారం సమాప్తి చేసే ముందు మాత్రం కొన్ని విచిత్రమైన చేష్టలు ఆ ఉద్ధవుని వారికి చూపించాడు. అప్పుడు చూపించాడు తెల్లనైన రూపాన్ని. అప్పుడు చెప్పాడు ఆయన, అసలు నా రూపం నలుపు కాదు, నేను నీలమేఘఛాయ శరీరుడిగా కనపడతానంతే ఊరికే భ్రమ. నన్ను మీరు అస్తమాడు నీలమేఘఛాయ శరీరా శరీరాన్ని ధ్యానించగా ధ్యానించగా నాలో నలుపు మీకు తెలుపుగా కనపడుతుంది. నిత్యం ఆ నల్లని రూపాన్ని చూసి 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 నలుపులో తెలుపును చూడగలిగే గొప్పతనం మీకు రావడం కోసం నేను ఆ రకంగా కనపడతాను అని. కాబట్టి నాయన నారాయణ, ఉత్తప్పుడు నువ్వు నీలంగా, ఈ 21 అవతారాలు గుర్తించిన వాడికి తెల్లని వాడిగా జ్యోతకంక అని వాసుదేవునికి వరం ఇచ్చింది, ఇచ్చి అదృశ్యం అయిపోయింది. ఆ తరువాత ఇక సృష్టి క్రమాన్ని కొనసాగించాలి అనుకున్నాడు భగవంతుడైన శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఆయన నాభికమలంలో నాళంలోంచి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ పుట్టడం, ఇది రావడం, ఇదంతా ఎంతో పూర్వం కథలో మీకు చెప్పా. మధ్యలో మీరు సందేహం వచ్చింది కనుక పాత కథలు కొన్ని, కొత్త కథలు కొన్ని చెప్పా. తర్వాత బ్రహ్మదేవుడు ఆవిర్భవించి భూమిని ఉద్ధరించిన యజ్ఞవరాహమూర్తికి నమస్కరించి భూమి మీద సృష్టి చెయ్యాలనుకున్నాడు. సృష్టి చెయ్యాలనుకుని ప్రజాపతులు ఉన్నారు, ఎంత పూర్వమే ఆయన మనస్సులోంచి పుట్టారు వశిష్ఠాదులు, వాళ్ళ యొక్క సహకారం తీసుకున్నాడు. ఆ సమయంలో స్వయంభూ మనువు శతరూపాన్ని ఇద్దరు పుట్టుకొచ్చారు బ్రహ్మదేవుడి యొక్క ముక్కుల్లోంచి. ఆ స్వయంభూ మనువుకి శతరూపకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు, ఆకూతి, సుకృతి, సురుచి అనేటటువంటి ముగ్గురు కుమార్తెలు జన్మించారట. అందులో వరుసగా ఈ ముగ్గురు కుమార్తెలు కూడా దక్షుణ్ణి, తర్వాత కర్దముణ్ణి వీళ్ళని వరించారు. అందులో దక్ష ప్రజాపతికి మళ్ళీ 16 మంది కుమార్తెలు జన్మించారటండి. దక్ష ప్రజాపతికి ఒకళ్ళు ఇద్దరు కాదు, 16 మంది పుత్రికలు జన్మించారు. ఈ 16 మంది పుత్రికల్లో 14 మందిని తీసుకెళ్లి కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆయన. ఆఖరి కుమార్తెల్లో 16వ దానిని సతీదేవిని మాత్రం ఆ పరమేశ్వరుడు భార్య లేకుండా తిరుగుతూ ఉంటే ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. ఆ అనగానే దేవతల మన ఋషులందరూ కూడా, అయ్యా ఒక్క క్షణం ఆగవయ్యా, పరమేశ్వరుడికి భార్య పార్వతి అని విన్నావు, నువ్వు సతీదేవి దక్షుడు కూతురు అంటున్నావు, ఇదేంటి లిటిగేషన్? మాకు మధ్యలో శివుడి భార్య పార్వతి కదా, సతీదేవి అంటావేమిటి అనగానే ఆయన మళ్ళీ ఒక్కసారి సృష్టిక్రమం మధ్యలో ఆపి, నాయనలారా ఆ దివ్యమైన పరమేశ్వరుడి చరిత్ర సవిస్తరంగా చెబుతున్నా, ఎక్కడ మళ్ళీ కుంటు పడకుండా, అత్యాశ్చర్యకరమైన ఆ చరిత్ర చాలా విచిత్రమైనది అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. తుల్యం యుగ సహస్రస్య సహస్ర శీరష పురుషో రుక్మవర్ణోహ్యతీంద్రియః. పరమేశ్వరుడు, వాసుదేవుడు ఆ ఇద్దరు కూడా ప్రారంభ స్థితిలో ఎక్కడికి తిరిగినా తుల్యవర్ణాహ, ఇద్దరు ఎలా ఉండేవారట అండి, తుల్యవర్ణవు, ఒకే రకమైన రంగు కలిగిన వాళ్ళు అయి ఉండేవారట, జంటగా ఎక్కడికి వెళ్ళినా ఒకే రంగు, ఒకే రకమైన వస్త్రాలు, ఒకే రకమైన లీలలు చేస్తూ తిరుగుతూ ఉండేవారు. అందులో పరమేశ్వరుడు సహస్ర శీరషాఖ, వేలాది తలలు. సహస్రం అంటే 1000 కాదు, మళ్ళీ మనకు అనుమానాలు, ఎందుకంటే తర్వాత సహస్ర నేత్ర అని పేరు వస్తుంది. ఒక ఆయన అడిగాడు నన్ను, అనుమానాలు రావడంలో మన తెలుగు వాళ్ళు అంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు, 1000 తలకాయలు ఉన్నప్పుడు 1000 కళ్ళు ఎలా ఉంటాయండి అని. తలకాయకి 2 కళ్ళు కదండి. తెనాలి రామకృష్ణుడి కంసి కూడా అటువంటిదే, అమ్మవారు కాళికాదేవి ప్రత్యక్షమైందిట. అమ్మవారు ఎలా ప్రత్యక్షమైంది, 4 చేతులు 4 తలలతో ప్రత్యక్షమైందిట. ఈయన వెంటనే అన్నాడు అమ్మ అని పకపక నవ్వేట, ఎందుకు రా నవ్వుతావు అంది కాళికాదేవి, మాకు 1 తలకాయ 2 చేతులు ఇచ్చావు, రొంపబడితే ఈ చేత్తో చీదుకోలేక నానాయాతన పడుతున్నావు, నువ్వు 4 చేతులు 4 తలకాయలు అయితే ఎలాగమ్మా, 4 తలలు ఉన్నప్పుడు 4 రెళ్ళు 8 చేతులు ఉంటే కానీ రొంప ఎలా చీదుకుంటావు అన్నట్టు. అమ్మవారికి రొంప కొంటివాడు కాకపోతే, ఆవిడ పకపక నవ్వింది ఆవిడ కూడా, ఇదిగో అలాంటి వాళ్ళు వీళ్ళు. అందుకని తలకాయకి 2 కళ్ళు తప్పిన 1000 తలకాయలకి 2000 కళ్ళు ఉండాలి కదా అని. అంటే ఇక్కడ సహస్రము అంటే అనంతము, లెక్కలేనని అర్థం. ఎన్నో తలలు, ఎన్నో కళ్ళు, ఎన్నో కాళ్ళు కలిగినటువంటి వాడయ్యాడు ఈయన. ఆ మహానుభావుడు శూన్యం లోకం అవైక్షత, ఈ లోకం అంతా శూన్యంగా ఉన్నది, అంటే ఇంకా సరైన సృష్టి సాగడం లేదేమి అనుకున్నాడు ఆయన. అనుకుని 1 కోటి వర్ష సహస్ర నిగృహభూత అనియానిచ, 1 కోటి సంవత్సరాల పాటు శ్రీమా వాసుదేవునితో పాటుగా కూర్చుని సముద్ర జలాల ఉపరితలం మీద జపం చేశాడు. ఆ జపం చేసినప్పుడు జగన్మాత దివ్యమంగళ విగ్రహంతో ఆయనకి ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమయ్యి నాయనలారా, శూన్యమైన లోకాన్ని చూసి సృష్టి ఎలా చెయ్యాలి అని వీరిద్దరూ అనుకుంటున్నారు. శక్తి లేకపోతే ఏ కార్యక్రమం చేయలేరు. నేను ఉపన్యాసం చెబుతున్నానంటే వాగే శక్తి నాకు ఇచ్చింది కాబట్టి అమ్మవారు చేయగలుగుతున్నాను. ఆ తప్పుకుంది అనుకోండి ఆవిడ, ఈ శక్తి పోతే ఏనుగంటి వాడు పీరుగైపోతాడు. కాబట్టి శక్తి హీనహాన్న శోభతి, శక్తిహీనుడు శోభించడు. మీ ఇద్దరికీ కూడా శక్తుల్ని చేకూరుస్తున్నా. మహాత్ముడైనటువంటి ఈ వాసుదేవునికి సముద్ర మథనంలోంచి లక్ష్మీదేవి అనేది వస్తుంది త్వరలో, ఆవిడ్ని వక్షస్థలం మీద ధరిస్తాడు. ఇక నీకు దక్ష ప్రజాపతికి సంతానంగా నా శక్తిని ఇస్తున్నాను, ఆవిడ సతీ అనే పేరుతో ఆవిర్భవిస్తుంది, కానీ దక్షుడు అజ్ఞానంతో నిన్ను ధిక్కరిస్తాడు, అప్పుడు ఆవిడ నశిస్తుంది, ఆ తర్వాత పార్వతి అవుతుంది, ఆ పార్వతిని నీవు ధరించు, లక్ష్మీదేవిని ఆయన ధరిస్తాడు, శ్వేతవరాహ కల్పంలో భూమిని ఉద్ధరిస్తాడు, అప్పుడు భూమి కూడా ఈ వాసుదేవునికి భార్య అవుతుంది, అప్పటి నుంచి ఆయన శ్రీ భూ సమేతుడు అవుతాడు. నీవు గంగని శిరస్సు మీద ధరిస్తావు, గంగా పార్వతీధారు అవుతావు నువ్వు, తద్వారా లోకాలను జాగ్రత్త కాపాడండి అన్నది ఆవిడ. అనగానే తపస్సు చాలించారు వారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ బ్రహ్మ సృష్టి వచ్చినప్పుడు దక్ష ప్రజాపతికి కుమార్తెల్లో ఒకటైనటువంటి సతీదేవిని ఈ పరమేశ్వరుడు వివాహం చేసుకున్నాడు. మహావైభవంగా వివాహం జరిగిందిటండి. ఆ సతీదేవికి పరమేశ్వరుడికి వివాహం జరుగుతున్నప్పుడు అరుంధతిని మాత్రం పిలవడం మర్చిపోయారట. అందరినీ పిలిచారటండి. భూలోకంలో ఇంకా ఇంతమంది మానవులు లేరు, అప్పుడప్పుడే సృష్టి జరుగుతోంది కదండి. మరి అంచేత క్లుప్తంగా కొద్దిమందే ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళల్లో ముఖ్యులు అందరూ వచ్చారు, ఒక అరుంధతి తప్ప. అప్పుడు సప్త ఋషులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అందరికీ ఆహ్వానం వెళ్ళింది, అందరూ వచ్చారు. వశిష్ఠుడు ఒక్కడు తప్ప, మిగతా వాళ్ళందరూ భార్యలతో వచ్చారు. ఎందువల్ల అరుంధతి రాలేదు? దక్ష ప్రజాపతి పొరపాటున ఆవిడికి ఇన్విటేషన్ పంపించడం మర్చిపోయాడు. దాంతో కంగారు పడి మిగతా వాళ్ళు, సప్త ఋషుల్లో మిగతా వాళ్ళు, అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, గౌతమ, కాశ్యప, అంగిరసులు అనే వాళ్ళని సప్త ఋషులు అంటాం. వీళ్ళల్లో వశిష్ఠుడు తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా అన్నారట, ఏమయ్యా దక్ష ప్రజాపతి ఎంత పొరపాటు చేసావు నువ్వు? ఓ నాయనో చాలా ప్రమాదం, మహోత్తమురాలు మేమందరం అగ్రతాంబూలం ఇచ్చేటటువంటి అరుంధతీదేవిని పిలవకుండా పెళ్లి జరిపేద్దాం అనుకుంటున్నావు, ఇది న్యాయం కాదు. ఆవిడ్ని పిలు, ఆవిడ వస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది కూడా, ఆ జగన్మాత ఆశీస్సులు చాలా మంచివి అని పిలవమంటే ఈయనన్నట్ట, ఇంతమంది వచ్చినప్పుడు ఒక్క అరుంధతి రాకపోతే నా కొంప ఏమో, నువ్వు నా కొల్లేరు అవుతుందా, నాకేం భయం లేదు, స్త్రీ రాకపోతే ఏమి అన్నట్ట అహంకారంతో. స్త్రీ చేతి మన్యమానే ఆఫ్టర్ ఆల్ స్త్రీ అనుకున్నట్ట అజ్ఞాని. ఆ అజ్ఞానంలో పడిపోయి ఇలా ధిక్కరించడంతో అరుంధతీదేవికి ఆగ్రహం కలిగింది. సాక్షాత్తు లలితా పరమేశ్వరీ దేవి యొక్క దివ్య స్వరూపిడు ఆవిడ అరుంధతి అంటే. ఆవిడకి ఆగ్రహం ఉత్తిరే కోపం, మామూలుగా మనకొచ్చే కోపం కాదు, అజ్ఞానాన్ని చక్క చెయ్యాలి వీడికి అనుకున్నది. అనుకుని ఈ వివాహములో దాక్షాయణి అయినటువంటి నా కుమార్తెను నీకు ఇస్తున్నాను అంటున్నాడు దక్షుడు. దాక్షాయణి అంటే దక్షుడి యొక్క కూతురు. ఇక మీదట ఆవిడ దక్షుడి కూతురు అనే పేరుని విడిచిపెట్టుగాక అని చెప్పించింది ఆవిడ. ఏమంటే దక్షుడి కూతురే పుట్టాక ఆవిడ బతుకున్నంతకాలం దాక్షాయణి అనే అంటారు, ఇక నీకు దాక్షాయణి అనే పేరు ఉండకూడదు అని చెప్పించింది. అంటే అర్థం ఏమిటి, ఈ దక్షుడి యొక్క కూతురు కానీ అవతారం సాధించి ఇంకో అవతారం ఎత్తు అని అర్థం అనమాట. అదిగో అరుంధతి శాపంకి గురైపోయింది సతీదేవి. నిజానికి ఆవిడ శపించింది దక్షుడి అయితే, శాపం తగిలింది సతీదేవికి. ఎందుకని, ఆవిడ శరీరం విడిచిపెడితే కానీ దాక్షాయణి అనే పేరు ఆవిడికి పోదు. అఫ్ కోర్స్ ఆవిడ దాక్షాయణి అనేటటువంటి పేరు ఇప్పటికి కూడా విడిచిపెట్టలేదు అనుకోండి, అది వేరే విషయం. శరీరం విడిచిపెట్టినా దాక్షాయణి దైత్యహంతి అని అమ్మ మళ్ళీ అమ్మవారి యొక్క పేరులో ఒకటి విడిచిపెట్టడంలా, దానికి కారణం తర్వాత వస్తుంది మళ్ళీ మనకి. సరే, ఎప్పుడైతే దాక్షాయణి అనే పేరు పోవడానికి సతీదేవి తన శరీరాన్ని విడిచిపెట్టాలని వీడు చెప్పించిందో, ఆ శాపాన్ని ఎవ్వరూ వినలేదు, ఒక్క భృగు మహర్షి తప్ప. భృగు మాత్రం విన్నాడు అది. ఇది చెప్పలా దక్షుడికి, చెబితే ఎందుకు ఇప్పుడు వాడు బాధపడతాడు, లేకపోతే అరుంధతిని వెళ్ళి చెప్పించవచ్చు, ఇదంతా గందరగోళం అవుతుంది, ఈ కొట్లాటలన్నీ ఎందుకు అనుకుని ఆయన మాట్లాడ కోరుకున్నాడు. పెళ్ళి అయిపోయింది. అయిన తర్వాత సతీదేవిని అత్తవారింటికి పంపించారు. అత్తవారంటే కైలాస పర్వత ప్రాంగణానికి తీసుకుపోయాడు ఆయన. ఇలా కొద్ది రోజులు గడిచింది. ఒకసారి బ్రహ్మదేవుడు దివ్యమైనటువంటి ఒక కొలువుని తీరాట. అద్భుతంగా ఉన్నది ఆ కొలువు. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాక్షపాదాంగిరస్యాండిల్యాది మును ప్రబోధితము విశ్వాస ప్రభావం బునై దండిల్ మండనమై యసంగడిని. కౌండిన్యుడు, అత్రి, భృగుడు, కుత్సుడు, వశిష్ఠుడు, ఆంగిరసుడు, కండుడు, శాల్యుడు, ఆంగిరసుడు, ఇలాంటి ఎందరెందరెందరో మహర్షులంతా ఒక వేపును కూర్చున్నారు. ఇంద్రుడు మొదలైన దేవతలు మరో వింగులో కూర్చున్నారు. ఇలా ఎందరెందరో కూర్చుని తీరిన ఆ సభలో, నిండు సభలో పద్మాసనం మీద కూర్చున్నాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వరుడు మరొక పక్కన దివ్యమైన మణిపీఠం మీద కూర్చున్నాడు. ఆ పరమేశ్వరుడి యొక్క సేవకులైన నంది, భృంగి మొదలైన వాళ్ళంతా ఒకచోట చేరారు. ఇలా అందరూ కూర్చుని ఉన్న సభలో చాలాసేపు వాదోపవాదాలు, చర్చలు జరుగుతూ ఉండగా, శాస్త్ర చర్చ సాగుతూ ఉండగా, హఠాత్తుగా చేతిలో కమండలం, మరో చేతిలో దండం, పెద్ద పెద్ద బొట్లు మెరిసిపోతూ ఉండగా రుద్రాక్షాదులు ధరించి అక్కడికి అడుగు పెట్టాడు ఎవరు, మహాత్ముణ్ణిని తనను తాను భావించేటటువంటి దక్షుడు. అడుగు పెట్టగానే సభలో వాళ్ళందరూ బ్రహ్మ, పరమేశ్వరుడు తప్ప తక్కిన వాళ్ళంతా లేచి నమో నమః అన్నారు దక్షుడికి. పెద్దవాడు కనుక ఆయన, అంతా లేచారు. కశ్యప ప్రజాపతి కూడా దండం పెట్టాడు. చివరికి శివుడి కేసులా కొరకొరలాడి చూశాట, ఏ నేను వచ్చేసరికి రావడా, నా అల్లుడు నేను కూతుర్నిస్తే కానీ వాడికి దిక్కులేదు, వాడికి నేను తప్ప ఎవరిస్తారు? కటిక దారిద్ర్యంతో బాధపడుతున్న వాడికి, ఏమి ఆస్తిపాస్తులు లేని వానికి, ఐశ్వర్యహీనుడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేశాను. మామగారు తండ్రితో సమానుడు, జ్యేష్ఠ భ్రాత శశురోపి పితృ సమాన. అన్నగారు, పెద్దన్నగారు, మామగారు, చదువు చెప్పే గురువు, కన్న తండ్రితో సమానులు అన్నారు. అటువంటప్పుడు నేను వచ్చినప్పుడు లేవాలి, లేవలేదు, నమస్కరించలేదు, పోని ఇప్పుడు కూడా మాట్లాడుకోరుకున్నాడు, కోపంతో చూచాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ మరి తన తండ్రేగా, బ్రహ్మ మానసపుత్రుడైన అంచేత వెళ్ళి దండం పెట్టి పాదాలకి దండం పెట్టాడు, బ్రహ్మకి దండం పెట్టాడు. ఆ బ్రహ్మను కూడా సృష్టించినవాడు ఈయననే విషయం తెలియదు దీనికి. అందుకని మహేశ్వరుడు అంటే ఏదో సామాన్యుడు అనుకున్నాడు. అనుకుని కొరకొర మళ్ళీ చూశాడు. వెళ్ళి అక్కడున్న ఎత్తైన సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చుని అహంకారంతో 10 సార్లు పళ్ళు పటపటలాడించాడు. తట్టుకోలేకపోయాడు. కొంతమంది కోపం వస్తే తట్టుకోలేరు. తట్టుకోలేక ఇలా మొదలెట్టాడు శివనింద. ఆ నింద రేపు చెప్పుకుందాం, తత్ఫలితం కూడా చెప్పుకుందాం. అత్యద్భుతమైన శివుడి యొక్క కథలు ఎన్నో, పార్వతీ కళ్యాణం, పార్వతి అవతరించడం, మహారుచిగా ఉంటాయి కథలు. కాబట్టి రేపటి రోజు కూడా మళ్ళీ 6:30కే మీరు అందరూ ఏం చెయ్యాలని కోరుతూ హారతి ఇవ్వండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. హారతి తీసుకుని ఎదురు కానీ లేవతరు, ఒక క్షణం ఆగండి. ఏణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం నమః శివాయ.